ప్రేమేన ఆత్మబంధువులరా, అహంభావ రహిత స్థితిని పొందటానికి నేను ఎవడైనా విచారణ ఆ స్థితిని ఎట్టయిన చేయటానికే విచారణ. విచారణ మార్గం అన్నా జ్ఞాన మార్గం అన్నా ఒకటే. అహంభావ రహిత స్థితి అన్నా మోక్షం అన్నా నిర్వాణ స్థితి అన్నా జ్ఞానం అన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. మోక్షం అహంభావ రహిత స్థితిని ఎప్పుడైతే మీరు సంపాదించారో ఇప్పుడు మోక్షం దానంతరదే కలుగుతుంది. వచ్చిన ప్రయోజనం అది, వచ్చిన పని మనం ఈ ప్లానెట్ మీదకి వచ్చినటువంటి పని ఏంటంటే అహంభావ రహిత స్థితిని పొందటం కోసం. మన మనస్సుని చైతన్యమందు ఆత్మయందు లేకపోతే ఇష్టదేవత ఎందు నిలబెట్టి ఉంచాలి. అలా కాకుండా నిరంతరం విషయాల మీద విషయ చింతన మీద విషయాలనే ధ్యానిస్తుంటే మనం మరణ చావును కొనుక్కున్నట్టనే మనం ఆత్మచింతన విషయ చింతన ఆత్మచింతన వల్ల మీకు మోక్షం కలుగుతుంది, విషయ చింతన వల్ల బంధింపబడతారు. విషయాలు చింతించి కొద్దీ ఆ జన్మకు ఆ జన్మ ఒక పెద్ద అగాధమైనటువంటి చీకటిగా మనం నీచిలో పడిపోతే అర్ధరాత్రి గడే పొరపాటుని మనం బాగా చీకటిగా ఉండి బాగా లోతు నీటిలో పడిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో నిరంతరం విషయ చింతన వల్ల కూడా అలాగ ఉంటుంది. అంటే ఆత్మచింతనం దైవ చింతన దానివల్ల మనం ప్రకృతిలోంచి విడుదల పొందుతాం. విషయ చింతన వల్ల మనం ప్రకృతిలో బంధింపు పడతాం. ప్రకృతిలో బంధింపడంటే జన్మ మరణ ప్రవాహంలో బంధింపడతాం. మరీ మీరు ముఖ్యంగా జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే కేవలం తెలివితేటల వల్ల యుక్తి వల్ల చమత్కారం వల్ల శాంతి ఆత్మశాంతి దొరకదు. ఆత్మవిశ్వాసం ఎంత మంచిదో ఆత్మహింస కూడా అంత చెడ్డది. ఆత్మవిశ్వాసం మంచిదే, ఆత్మహింస బాగా చెడ్డది. మనుషుల్లో చాలామంది ఇతరులు ఎవరు వాళ్ళని హింస పెట్టక్కర్లేదు, వాళ్ళని వాళ్ళే హింస పెట్టుకుంటూ ఉంటారు. దాని ఆత్మహింస అంటారు. ఇతరులు ఎవరు హింస పెట్టరు, ఏదో కల్పించుకుంటూ ఉంటారు, కల్పించుకుని వాళ్ళని వాళ్ళే హింస పెట్టుకుంటూ ఉంటారు. చివరికి దానివల్ల ఏమవుతుందంటే మానసిక ఆత్మహింస వల్ల కొంచెం స్లోగా కొంతకాలానికి మానసిక అనారోగ్యం వచ్చేస్తుంది. మానసిక అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో కొంతకాలానికి శారీరక అనారోగ్యం వస్తుంది. ఆత్మవిశ్వాసం వల్ల మనకు ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం ఆత్మజ్ఞానానికి పునాది లాంటిది. ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఆత్మజ్ఞానం రావాలంటే ఆత్మవిశ్వాసం అంత ముఖ్యం. కొంతమందికి తెలివితేటలు ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉండదు. ఈ మధ్య నాలుగు రోజుల కిందట ఆదిత్య స్కూల్ చైర్మన్ గారు వచ్చి చెప్తున్నారు, మానవుడు కష్టపడితే వివేకం ఉంటే తెలివితేటలు ఉంటే పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మానవుడు సాధించలేని ఏది లేదు. భౌతికంగా ఇప్పుడు టెక్నాలజీ ఏంటి మరొకటి ఏంటి ఇదంతా మానవుడు సాధించింది. అంటే ప్రయత్నం చేయాలి, పట్టుదల ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. తర్వాత మనం ఎంతో కొంత ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే తెలివి కాదు, తెలివి అనేది జీవితంలో ఒక భాగం. అంటే ధర్మాన్ని ఎంతో కొంత ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించే వాడికి మోక్ష మార్గం కనిపిస్తుంది. మోక్షాన్ని కావాలని మనం కోరుకోక్కర్లేదు. మనకు యోగ్యత ఉంటే, అరగతి ఉంటే, మన మనస్సు ముగ్గితే, మన మనస్సుకి మెచ్యూరిటీ కనుకొస్తే మోక్షం వచ్చేస్తుంది. కావాలనుకుంటే కాదు, మనకు అరగత ఉంటే అక్కర్లేదు అనుకుంటే వచ్చి కాదు. తుమ్మొస్తంటే ఆపు చేసుకోగలం, దగ్గు వస్తాంటే ఆపు చేసుకోగలం, ఏదో ఆపు చేసుకోలేం. అలాగే యోగ్యత ఉన్నప్పుడు అరగతున్నప్పుడు అదే వచ్చేస్తుంది. మనకు ఆగమన్నా ఆగదు. మనకి ఎప్పుడైతే యోగ్యత ఉందో అరగత ఉందో, అరగతను బట్టి యోగ్యతను బట్టి మనకు జ్ఞానం కలుగుతుంది. కోరికను బట్టి రాదు అది, మైండ్లోని మెచ్యూరిటీ పక్వతను బట్టి వస్తుంది. తర్వాత తెలివితేటల కంటే ధర్మ ఆచరణ గొప్పది. మనకున్న తెలివి కంటే మనం ఎంతో కొంత ధర్మాన్ని ఆచరిస్తుంటే దీనికంటే అది గొప్పది. దీనికంటే అది గొప్పది ఎందుకంటే తొందరగా ఆత్మజ్ఞానాన్ని తీసుకొస్తుంది. అంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే దైనందిన జీవితంలో ఏ క్షణానికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనుకున్న వాడు ఏ క్షణానికి ఆ క్షణమే బహు జాగ్రత్తగా ఉండాలి. రంతిదేవుడు భాగవతంలో రంతిదేవుడు వస్తాడు, నాకు సిద్ధులు అక్కర్లేదు, నాకు మహిమలు అక్కర్లేదు, నేను నాకు మోక్షము అక్కర్లేదు, అంటే ఒకటే కావాలి నాకు, అందరి హృదయాల్లో నేను ఉండాలి. రంతిదేవుడు చెప్తాడు భాగవతం. అసలు సిద్ధులు నాకు ఏ రకమైన సిద్ధులు అక్కర్లేదు, తర్వాత మోక్షం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు నాకు. నాకు కావలసింది ఏంటంటే అందరి హృదయాల్లో నేను ఉండాలి. అందరి హృదయాల్లో ఉండటమే కాదు, ఎవరి హృదయంలో ఏ దుఃఖం వస్తానంటే ఆ దుఃఖాన్ని వాడు భరించకుండా నేనే భరించాలి. అటువంటి వరాన్ని ఇమ్మని మహావిష్ణువుని ఈయన ప్రార్థించాడు. ఎవరు? రంతిదేవుడు ప్రార్థించి. ఇంకేం అక్కర్లేదు. అసలు ఇంకోటి నిజమైన వైరాగ్యంలో వైరాగ్యం లేని వాడికి సుఖం లేదు, వైరాగ్యం లేని వాడికి శాంతి లేదు, వైరాగ్యం లేని వాడికి ఆనందం లేదు, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం రాదు. చాలా మంది అంతా ఉంటారు, మా మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుందని. బాహ్యముఖానికి వెళ్తానికి కారణం ఉంటే 90 కారణాలు లేవు, 90 కారణం ఉంటే కారణం వైరాగ్యం రాకపోవడం. మనకే నిజంగా వైరాగ్యం ఉంటే అది వెళ్ళమన్నా వెళ్ళదు, బాహ్యముఖానికి వెళ్ళదు మనసు. వైరాగ్యం ఉన్నవాడికి ఏం చేస్తాడంటే నీకు ఎప్పుడన్నా సుఖం వస్తే సంతోషంగా ఉంటాడు, వైరాగ్యం ఉన్నవాడికి దుఃఖం వచ్చినా అంతే సంతోషంగా ఉంటాడు. వైరాగ్యం ఉన్నవాడు గుర్తు, మీకు ఏదైనా కలిసి వచ్చిందనుకోండి ఏదైనా సుఖంగా ఉందనుకోండి సంతోషంగా ఉంటారు, ఏదైనా నష్టం వచ్చిందనుకోండి దుఃఖంగా ఉంటారు. వైరాగ్యంగా ఉన్నవాడికి నష్టానికి లాభానికి అసలు భేదం తెలియదు. అప్పుడు వాడికి సంతోషం, లాభం వచ్చినా సంతోషంగా ఉంటాడు, నష్టం వచ్చినా సంతోషం ఉంటాడు. అలా ఉండేటికి భేదం తెలియదు వైరాగ్యం ఉన్నవాడు. ఏం చేద్దంటే వైరాగ్యం ఉన్నవాడికి ఇదంతా మాయని వాడికి తెలుసు. కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా మనస్సు కల్పించింది, ఇదంతా మాయని వాడికి తెలుసు వైరాగ్యం. అంటే వైరాగ్యం లేని వాడికి సుఖి కాలేదు, వైరాగ్యం లేని వాడు సుఖి కాలేదు. ప్రపంచంలో ఏమీ లేదు, అసలు లోకంలో ఏమీ లేదు, ఉన్నదంతా మన హృదయంలో. పొందవలసింది ఇక్కడ ఉన్న బయట ఏమీ లేదు, పొందవలసింది బయట ఏం లేదు, ఇక్కడే ఉన్నది అని తెలుసుకోవడానికి కూడా కొన్ని వేలు జన్మలు పట్టవచ్చు. అంటే ఇప్పుడు ఏకాగ్రత, ఆ ఏకాగ్రత కనుక వస్తే మనకి లక్ష్యం పని ఉంది. ఏకాగ్రత కనుక వస్తే అన్నీ సాధించవచ్చు. ఏదైనా మంచి పని అనుకున్నప్పుడు ఆలస్యం చేయకూడదు, తొందరగా చేయాలి. మనం అందరం, మీరు నేను మనం అందరం చేస్తున్న పొరపాటు ఏం చెప్తారు? ఇక్కడ మనం అందరం ప్రశ్న వేసుకుందాం. ముందు నేనేమన్నా ప్రశ్న అటుంచండి. శరీరం చచ్చిపోయిన తర్వాత శరీరాన్ని ఇక్కడ వదిలేస్తాం, ఏదో మన చుట్టాలు స్నేహితులు వలకట్లు తగలేస్తారు, కానీ తగలేసి ఇళ్ళకి వచ్చేస్తారు, మన దారిని మనం వెళ్ళిపోతాం, లేదా వెళ్ళటం కూడా ఒంటరిగా వెళ్తాం. సరే శరీరాన్ని తగలేసి మిగతా వాళ్ళు పనులు ఏదో చూస్తారు. మనందరం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే శరీరం చనిపోయిన తర్వాత మనం ఒక్కడనే ప్రయాణం చేసినప్పుడు మన కూడా పట్టుకెళ్ళి సంపాదన ఏమి సంపాదించలేదు. మన అందరం సొన్నలు. శరీరం చనిపోయిన తర్వాత మనం కూడా పట్టుకెళ్ళి సంపాదన ఏమీ లేదు మన దగ్గరకి. శరీరం ఉండగా ఇక్కడ వదిలేసి వెళ్ళి సంపాదన మట్టికి సంపాదిస్తున్నాం. మన శరీరమే మన కూడా రాదు, శరీరంతో సంపాదించేది రాదు, శరీరమే కూడా రానప్పుడు శరీరంతో సంపాదించింది ఎలా వస్తుంది? అందుకే ఇప్పుడు ఏం లేదు, శరీరంతో శరీరంతో సంపాదించేది ఇక్కడే ఉంటుంది. రైటే బాగానే ఉంది, శరీరంతో ఏదో సంపాదించావు, నీకు పొట్టలు కాబట్టి నేను సంపాదించుకున్నావు. మరి శరీరం చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదా, ఇప్పుడు కూడా పట్టుకెళ్ళడానికి నువ్వు ఏదైనా సంపాదించుకున్నావు అంటే ఏమీ లేదు సొమ్మ, ఏమీ లేదు పెద్ద సొమ్మ. ఇందు నేనే ఉన్న ప్రశ్న తర్వాత చూద్దాం. ముందు ఈ ప్రశ్న వేసుకుంటే తర్వాత మీకు మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ మనసు మీరు ఎప్పుడు కంగారు పెట్టుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు కంగారు పెట్టుకోవద్దు. మీ మనసుని మీరు కంగారు పెట్టుకుంటున్నారంటే మీకు వైరాగ్యం లేదని అర్థం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కంగారు పెట్టుకోవద్దు. అంటే మనస్సును మనం కంగారు పెట్టేసుకుంటాం అనుకోండి, మనకు జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ఆలోచన తగ్గిపోతుంది. మనస్సు మనకు ఆందోళనగా ఉన్నప్పుడు, మనస్సును మనం కంగారు పెట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చినా, ఏదైనా ఆలోచించే నిర్ణయానికి వచ్చినా, సరైన నిర్ణయానికి రావడం తప్పు నిర్ణయానికి వస్తుంది. ఎవరు నష్టపోతున్నారు? నేనే నష్టపోతున్నాను, మనమే నష్టపోతున్నాం. నా మనసుని ఏదైనా ఆందోళన పెట్టేసుకుంటాను అనుకో, ఉదాహరణ అనుకో, అది ఏదైనా కంగారు పెట్టుకుంటాను అనుకో, మీరేం నష్టపోరు, నేనే నష్టపోతాను. నేను నష్టపోయిపోయినా మీరెందుకు చేసుకోవాలి? ఇప్పుడు దేహం ఎందుకు వచ్చింది? ప్రారంభం అనేది ఎంచుకొని కొంచెం ప్రారంభం లేకపోతే దేహం రాదు. దేహం ప్రారంభం అనిపించడానికి వచ్చింది. ఆ ప్రారంభాన్ని బట్టి దేహం ఆ టైంలో ప్రారంభం అనిపిస్తుంది. ఆ ప్రారంభం అయిపోయిన తర్వాత దేహం చనిపోతుంది. ఈశ్వరుడు పట్ల ఈశ్వరుడైన వాడు ఒకడు ఉన్నాడు అనే విశ్వాసం పరిపూర్ణంగా ఉన్న ఆ సంతోషంతో ఇష్టంతో ప్రారంభాన్ని అనిపించవచ్చు. విపాసంలో బుద్ధుడు విపాసన మార్గం, బుద్ధుడి మార్గం. కళ్ళు మూసుకుని లోపలను ఎముకలు, మాంసం, రక్తం, మలం ఇవన్నీ ఉంటాయి కదా, లోపల మూత్రం ఇవన్నీ ఉంటాయి మన శరీరం లోపల. అన్ని సూర్యుడికి లోపల పైన ఉంటే చర్మంతో కట్టారు కానీ లోపల మలం ఉంటుంది, మూత్రం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటుంది, మూత్రపిండాలు, గుండె, ఊపిరి చెట్టులు ఇవన్నీ ఉంటాయి. ఈ తలకాయ మొదలు పాదాల దగ్గర సరి కళ్ళు మూసుకుని జాగ్రత్తగా చూసుకోమన్నాడు లోపల. అది నీకు జ్ఞానోదయానికి సహకరిస్తుంది, వివేకం కలుగుతుంది. శరీరాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో మనస్సును కూడా అలా చూసుకో. ఇప్పుడు ఎవరినైతే నీయో ఇక్కడ ఎవరో కూర్చున్నారు, అది అన్నపూర్ణం ఉంది, అన్నపూర్ణం తిట్టాలని నా కదా కూర్చుంటాను నేను. అన్నపూర్ణ తలంపులు వస్తూ ఉంటాయి, శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయి, మనసులో తలంపులు వస్తూ ఉంటాయి. ఈ అన్నపూర్ణని బుద్ధుడు చెప్పిన చిట్క ఏంటంటే అన్నపూర్ణం తిట్టాలని తలంపు వస్తుంది. ఆ తలంపు నోటి దగ్గర రానివ్వకు, ఆ తలంపును చూడు, తలంపు నిరోధించొద్దు. నువ్వు రావద్దు రావద్దా అనవద్దు తలంపుని, అలా అనుకోద్దు మరి వస్తుంది. నువ్వు రావద్దనవద్దు ఉండొద్దనవద్దు ఏ ఉండదు ఇక తలంపుని అలా చూస్తాం. కానీ ఆ తలంపును నోట్లో పెట్టకు. నీకు సినిమాకి వెళ్ళినా తలంపు వస్తుందనుకో, రాని శరీరాన్ని తీసుకెళ్లి సినిమాల్లో పెట్టండి. అలాగే నీకు తలంపు ఏదైనా వచ్చినప్పుడు చూడంతే, అది ఆ తలంపు ఎలా చెప్తే అలా చేయకుండా. అప్పటికి ఏమవుతాయి, అలాగో సంవత్సరం ఇలా చేస్తే తలంపు వస్తుంది, దానికి రియాక్ట్ అవ్వద్దు. కదా మళ్ళీ వెళ్ళిపోతుంది, ఆ తలంపు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో తలంపు వస్తుంది, అప్పుడు రియాక్ట్ అవ్వద్దు. అలా యాక్షన్ అయి కానీ రియాక్షన్ వద్దు. అంటే మనం ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతామంటే చీకటి చీకటి మూతిలో పడిపోయినట్టే. ఇంకే నువ్వు అలా ప్రశాంతంగా ఉండి చూసుకుంటావు నీ మనసును, శరీరంలో ఉన్న అవయవాలను ఎలా చూసుకుంటావో నీ మనసులో ఉన్న అవయవాలను, మీ మనసులో ఉన్న ఆ తలంపులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. రాని వద్దు వద్దని వద్దు, వచ్చినా ఆ తలంపుని యాక్షన్లో పెట్టదు, వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. దానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఓ సంవత్సరానికి ఆ పాత వాసన అందిపోతాయి, నీకు పనికిరాని వాసన అందిపోతాయి, నువ్వు బాగుపడి తలంపులు నీకు వస్తాయి. ఇదే విపాసంలో జనరల్ విషయం. అంటే నువ్వు నరకానికి వెళ్ళి అలవాట్లనే పోవాలి, నీకు స్వర్గం పొందటానికి జ్ఞానం పొందటానికి సహకరించే అలవాట్లు రావాలి. జపం వల్ల, ధ్యానం వల్ల, ఉపాసన వల్ల ఇవి వస్తాయి. మనం నరకానికి వెళ్ళి అలవాట్లు ఉంటాయి పోవాలి, అవి పోయిన తర్వాత మన మోక్ష ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే అలవాట్లు మనకు రావాలి. అందుకే ధ్యానం, అందుకే పూజ, అందుకే జపం. ఒక అవసరమైన తలంపులు రాకుండా నువ్వు చూసుకో. ఒక అవి వస్తాయి లోపల పూర్వ జన్మాంతరంలో సంస్కారం బట్టి వచ్చి రియాక్ట్ అవ్వవు, అలా ఉండు, వస్తుంది పోతుంది. ఎవరినో ద్వేషించమని నీకు తలంపు వచ్చిన, ఎవరి మీద నీకు ద్వేషం వచ్చిన తలంపు రాని, వాళ్ళని చూసి ద్వేష పడుకో. ఆ తలంపు అలా కొంతకాలం 10 రోజులు నెల 2 నెలలు వస్తుంది, తర్వాత వెళ్ళిపో. ఏం లేదు, మనస్సు అంటే ఏం లేదు, తలంపుల సమూహం. మనస్సు అంటే ఏం లేదు, తలంపుల సమూహం. గడ్డితాడంటే ఏంటి, గడ్డి పడకలు కలిపి గడ్డితాడైంది. అలాగే మనస్సు అనేది లేదు, కొన్ని తలంపుల సమూహం. అందులో మొదటి తలంపు దేహము నేనని. తలంపు అంటే తలం, మనస్సు అంటే ఏమి లేదు, తలంపుల సమూహం. శరీరం అంటే ఏముంది, ఎముకలు, మాంసం, రక్తం కలిపి శరీరం. మాంసం ఏముంది, శరీరంలో కాలిపోయినప్పుడు పంచభూతాలు నీరు నీటిలో కలిసిపోతుంది. మన శరీరంలో మట్టి మట్టిలో కలిసిపోతుంది, శరీరంలో నీరంతా నీటిలో కలిసిపోతుంది, ఎక్కడే కలిసిపోతాయి. పంచభూతాలు కలిస్తే శరీరం తయారైంది, శ్మశానంలో కాల్చినప్పుడు ఏ భూతానికి ఆ భూతం విడిపోదు. పంచభూతాలు కలవటం పుట్టడం, పంచభూతాలు విడిపోవటం చచ్చిపోవటం సరే. అది శరీరం పుట్టడం, శరీరం చనిపోవటం అంటే ఏమీ లేదు అయ్యా, హృదయంలో నీ హృదయంలోనూ ఉంది. ఈ శరీరంతో సంబంధం లేకుండా, నీ మనస్సుతో సంబంధం లేకుండా, దేహము లేని తలంపుతో సంబంధం లేకుండా, నీ హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. వాడిని పొందటానికి అన్ని విధాల ప్రయత్నం చెయ్యి. రంటిదేమిటంటే నాకు ఏం అక్కర్లేదు, అందరిలోనే ఉండాలి, వాళ్ళకి వచ్చే దుఃఖం నేను ఫీల్ చేసుకోవాలి. అదొకటి వరకు ఈ ఆత్మ అనాత్మ ఏం మాకు అక్కర్లేదు అన్నాడు. ఈ నేనెవరిని మీరెవరు ఇది మాకేం వద్దు అన్నాడు. అందరూ నేను ఉండేట్టు నాకు వరం ఇది. మొదట నాకు అది ఉడికి అక్కడ స్వామర్థంగా కూర్చుని ఖాళీగా కూర్చోడం కాలక్షేపం బొటానీల కోసం ఉండటం కాదు. ఆ మనిషికి ఏ దుఃఖం వస్తాడో నేనే భరించాలి. మొత్తం సృష్టిలో ఎంత జీవకోటిందో అంత జీవకోటిలోనే నేనే ఉండాలి. వాడికి వచ్చే దుఃఖాన్ని నేనే ఫీల్ చేసుకోవాలి. ఆ వరం నాకు అంతేగాని ఆత్మ ఆత్మ నేనే ఉండి మీరెవరిని ఇదంతా మాకు అక్కర్లేదన్నాడు లాంటిది. అంటే మనం మన మనస్సుని ఇమోషనల్ కొంతమంది ప్రతి మాటకి ఉద్రేకపడిపోతూ ఉంటారు. కొన్ని ప్రతి చిన్న విషయానికి ఉద్రేక ఎమోషన్ తొందరగా ఉద్రేకపడిపోతూ ఉంటారు. అలా తొందరగా ఉద్రేకపడిపోయే వాళ్ళకి వాళ్ళ నష్టం భౌతికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళని నష్టపెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడిపోతారు. మీకు వాళ్ళు భౌతికంగా నష్టపోతారు, ఆధ్యాత్మికంగా కూడా నష్టపోతారు. ఆ ఉద్రేకం కూడా తలంతే. అది ఎమోషనల్. ప్రతిదానికి మనసును కందారు పెట్టేసుకుని ప్రతి చిన్న విషయాన్ని మనసును ఉద్రేక పెట్టేసుకుంటే మనం ఉద్రేకం అన్నప్పుడు ఆలోచిస్తాం. అన్ని లెక్క తప్పు ఆన్సర్లు వచ్చినప్పుడు అది తప్పుడు నిర్ణయాలకు వస్తాం. లెక్క చేసినప్పుడు కందరుగా చేస్తే ఏ కూడుకులోనూ తీసేదాన్ని తప్పే చేస్తాం. ఆ లెక్క మనం తెలుసున్నప్పటికీ అలాగే మనం కంగారు పడినప్పుడు ఏమవుతుందంటే మనసును తొందర పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాలకు వస్తాం. ఆ తప్పుడు నిర్ణయాలు ఎవరు బాధపడతారు? మళ్ళీ మనమే బాధపడతాం. అంటే ఎవరైనా ఇతరులు ఎవరైనా మనం ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేసినా మనం ఉద్రేక రాజకీయంగా ఉండాలి. మీరందరూ నన్ను చూసి అసూయపడుతున్నారనుకోండి, మీరందరూ నేను చూసి అసూయపడతంటే మీ పట్ల నేను అసూయ లేకుండా ఉండగలిగితే నాకు భక్తి ఉన్నట్టుగా అది భక్తి లేనట్టు. మీరు నన్ను అసూయపడుతున్నారనుకోండి, నేను కూడా మిమ్మల్ని చూసి అసూయపడుతున్నానుకోండి, నాకు భక్తి లేదని అర్థం. అంటే అసూయపడే వాళ్ళ దగ్గర క్రోధం తెచ్చుకున్న వాళ్ళ మధ్యన క్రోధరహితంగా అసూయరహితంగా ఉండగలిగితే నాకు ఆధ్యాత్మికంగా ఎంతో కొంత బలం ఉన్నట్టు, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. ఇప్పుడు మనం అందరం మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాం? ఆర్మీ మేరకు వస్తాం. మనం తిరిగి పుడతామా లేకపోతే పుట్టాం? అప్పుడు తెలిసిపోతా ఉంటుంది. మనం పేపర్ రాసిన తర్వాత కొద్దిదానికి ఫేస్ అవుతాం, ఫెయిల్ అవుతాడు అంచనా తెలుస్తూ ఉంటాం. అలా కూడా తిరిగి మనకు జన్మ వస్తుందనేది మనకు తెలుస్తూ ఉంటాం. మన అందరికీ జన్మలు వచ్చేస్తాయి. ఏం చేయాలంటే అసలు తృప్తి అనేది మనం జీవించిన పోనీ 100 కోట్లు మన దగ్గర ఉంది, లేకపోతే 1 కోటి ఉంది, లేకపోతే 50 లక్షలు ఉంది, 5 లక్షలు ఉన్నాయి. అసలు తృప్తి అనేది సంతృప్తి అనేది మన జీవితంలో మనకు తెలియదు. అసలు ఆ అసంతృప్తే మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తుంది. మనం లాభ నష్టాలు కేవలం తెలివితేట వాళ్ళు రావు, అప్పుడు దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి లాభ నష్టాలు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడు లాభం వచ్చిందనుకోండి, నష్టం వచ్చిందనుకోండి, అది కేవలం తెలివితేటలను బట్టి వచ్చేవు. మన అందరం తెగిపోయిన గాలి పటాల్లో లేవు. మీ దేహ ప్రారంభాన్ని బట్టి లాభం రావాల్సి ఉంటే లాభం వస్తుంది, నష్టం రావాల్సి ఉంటే నష్టం వస్తుంది. మైండ్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ ఒడిగిపోతుంది. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైనా పనికిరాని అలవాట్లు ఉన్నాయనుకోండి, పనికిరాని అలవాట్లు ఉన్నాయని అలా అనుకోకూడదు. అందు నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకీ మనకి మన అందరికీ ఎవరో మాట ఎందుకు? మనందరికీ పునర్జన్మ వస్తున్నారా వచ్చేస్తుంది? ఏంటి సంతృప్తి అనేది అసలు లేదు మనకి. సంతృప్తి లేని మనిషికి ప్రతి వాడికి పునర్జన్మ వచ్చేస్తుంది. మనకు ఉందా లేదో మనకు తెలుస్తుంది కదా, మనకు లేదని తెలుస్తుంది కదా, సంతృప్తి అనేది లేదని తెలుస్తుంది కదా, మనకు పునర్జన్మ వచ్చేస్తుంది. మరి దీనికోసం పెద్ద ఉపనిషత్తులు చదవక్కర్లేదు. తృప్తి లేని మనిషికి పునర్జన్మ వచ్చి చేరుతుంది. ఇంకా మన అందరి దగ్గర ఉన్న తెలివి తక్కువ, ఇంకో చోట ఉన్న తెలివి తక్కువ. ఈ జన్మ ఏం బాగలేదు, నా ఆర్ని మరకలో పుట్టామంటే మనం నా ఆర్ని మరకేం బాగలేదు, వచ్చి జన్మలో ఈ జన్మ ఏం బాగాలేదు మనకి, వచ్చి జన్మలో సుఖం వచ్చేస్తున్నామో, వచ్చి జన్మలోనే మనకు సుఖం వస్తున్నామో, వచ్చి జన్మలోనే శాంతి వేస్తున్నాము, నారిని మనకి ఏం బాగలేదు. మన ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా లేరు, మనకి సహకారంగా లేరు, వచ్చి జన్మలో వచ్చేస్తున్నాం. ఇది పెద్ద వెళ్ళితనం. ఈ జన్మలో మనకి ఏం సుఖం లేదు, శాంతి వెళ్ళిపోతున్నారు, ఏం సుఖపడలేదు, శాంతి లేదు, ఎవరి వల్ల సుఖం లేదు. మన అందరినీ దుఃఖ పెట్టేవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో సుఖపడుతుండదు, సమాజం ఎవరో సుఖపడుతుండదు, మనల్ని అందరం ఉపయోగించుకునే వాళ్ళు కానీ మనకు ఎవరో ఉపయోగపడటం లేదు. ఈ జన్మ ఏం బాగలేదు, రాబోయే జన్మలో మంచి జన్మ వచ్చేస్తుంది మనకు, అక్కడ సుఖపడవచ్చు అనుకుంటాం. ఇది పెద్ద వెళ్ళితనని మనలో అమాయకత్వం. అసలు సుఖం అనేది బయట ఉంటే మనం నీకు రాబోయే జన్మలు వచ్చేస్తుంది. అది మీ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. సుఖం అనేది బయట ఉందనుకోండి, పని రాబోయే అసలు బయట ఎక్కడ లేదు. రాబోయే జన్మ అంటే శరీరం తెచ్చుకోవటం, రాబోయే జన్మ అంటే ఏంటి శరీరం తెచ్చుకోవటం. ఆ శరీరం ఊరికి వస్తున్న ప్రారంభం ఏంటి వస్తుంది, ఆ ప్రాబ్లం బట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. రాబోయే జన్మ అంటే ఏంటి, మళ్ళీ శరీరం వస్తుంది, శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే మళ్ళీ అక్కడి నుంచి రాగద్వేషాలు వస్తాయి మామూలు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం సుఖంగా లేము, రాబోయే జన్మలో మనకి సుఖం వచ్చేస్తుందని అనుకోవటం వెరితనం, మూర్ఖత్వం, అమాయకత్వం అని గుర్తు. రాబోయే జన్మలో కాదు కదా, ఈ జన్మలు ఇచ్చిన తర్వాత కూడా మనకు సుఖం రాదు, శాంతి రాదు. ఏంటి అక్కడ ఏది కదా అసలు, రాబోయే శరీరంలోనే లేదు, రాబోయే శరీరంలో కూడా ఈ లోకమే ఉంటుంది, లేకపోతే ఇతర లోకాలు ఉంటాయి. ఇతర లోకాల్లో కూడా మనం ఎంతో కాలం ఉండడం సాధనకు పని ఇక్కడ. ఇప్పుడు నాటి మేరకు అనుకోండి, మాది నాటి మేరకు అయితే ఇక్కడ 10 రూపాయలు సంపాదించుకున్నాను, పాలకుడు సినిమాకి వెళ్ళాను, ఏదో టీ తాగుతాను, అక్కడ కిళ్ళి వేసుకుంటాను, ఓ సిగరెట్ ఒకటి కాల్చుకుంటాను, అవి కాల్చుకుంటాను, మళ్ళీ 10 రూపాయలు పకోడీలు మధ్య బెదిరి పకోడీలు వస్తాయి తింటాను, సినిమాల్లో పకోడీలు కూడా వస్తాయి తింటాను. అది జేబులో 10 రూపాయలు అయ్యే వరకు ఆ సినిమాలు ఉంటాను, తర్వాత నాటి మేరకు సిద్ధం. నేను సినిమాల్లో సంపాదించుకోవడానికి ఏం లేదు, ఖర్చు పెట్టుకోవడానికి అని మళ్ళీ సంపాదించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నాటి మేరకు రావాలి. అలాగే మన శరీరం చనిపోయేది ఏ ఇతర లోకంలోకి వెళ్ళినా, మంచి లోకాలు ఉన్నాయి, మంచి లోకాలు అంటే ఇక్కడ పుణ్యం ఖర్చు అయిపోతుంది, సినిమాలకు వెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చినట్టు. చెడ్డ లోకాలకు వెళ్తే అక్కడేమో పాపం ఖర్చు అయిపోతుంది, మంచి లోకాలకు వెళ్తే పుణ్యం ఖర్చు అయిపోతుంది. పుణ్యం పాపం మనసుకు సంబంధించిందే కానీ పారమార్థిక సత్యానికి విషయాలు కాదు. అది ఉడికే పాపం ఉంటే ఇక్కడ అనుభవించాలి, అనుభవించడం ద్వారా అది పోతుంది. పుణ్యం ఉంటే అది అనుభవించడం ద్వారా అది కూడా పోతుంది. కానీ సాధన చేసి జ్ఞానం సంపాదించాలంటే మళ్ళీ నాడిని మరక రావాల్సింది, మీకు గత్యంతరం లేదు. చనిపోయిన తర్వాత ఏం రాదు, సొమ్మ వస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఏదో సుఖపడిపోదాం అనుకోకండి. అంటే కొంతమంది ఇంట్లో ఎప్పుడు బాధలు పడతా ఉంటారు, పుట్టింటికాడ బాధలు, అత్తోరింటికాడ బాధలు, ఎడు చూసినా ముళ్ళకంతే. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏదో పాపం కొంతకాలం శాంతిగా ఉంటారు. అంత మాత్రం కదా వాళ్ళు జ్ఞానులు అవుతారని కాదు, అది షేక్స్పియర్ చెప్తారు, ది రెస్ట్ ఇస్ సైలెన్స్. మనం కనీసం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్త దేహం వచ్చి లోపల, అంటే కనీసం నెల 2 నెలలు మనకు మరుపు తెస్తాడు భగవంతుడు. మనం శరీరం చనిపోయిన నిద్రలో చూడండి ఎలా మర్చిపోతాం, నిద్రకి అన్నీ మర్చిపోతాం. అలాగే చనిపోయిన ఇంటికి ముందు మనకి గొడవలన్నీ మరుపు పెట్టేస్తాడు. మీరు పుట్టింటి కాడ పడిన బాధలు, అత్తరింటి కాడ పడిన బాధలు, కొన్ని నెలలు మరుపు వచ్చేస్తుంది, కంప్లీట్ గా నిద్రపులోకి వెళ్ళినట్టు మరుపు వచ్చేస్తుంది. మన అప్పుడు మటుకి సుఖంగా ఉండొచ్చు, పుట్టిన జ్ఞాపకం రాదు. నీ శాస్త్రి ఎంత అందంగా చెప్తానంటే దిరస్ట్ సైలెన్స్, ఇప్పుడైనా కొన్ని సుఖంగా ఉండండి, వలకాట్లైన వలకాట్లండి. మీ శరీరం అక్కడ వలకాట్లు తగబెట్టేస్తారా, మీ దేవుడు మామూలు అంటే మీకేం గుర్తుకు రావు. ఆ గుర్తుకు రాకపోవడానికి మీరు అలాగే ఉంటారు, బాధ పెట్టవు. ఏదో కొంతకాలం సైలెన్స్గా, కొంతకాలం సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే కాలంలో వచ్చేస్తుంది, ఇంకో 100 ఏళ్ళ కానీ 100 సంవత్సరాల నాటి మనకి శాంతి వచ్చేస్తుంది, ఇంకో 100 సంవత్సరాల నుంచి సుఖపడతాం. నాటి మేరకు ఏం పోవాలి, ఇంకా మంచి పుణ్యం చేసుకుంటే రాబోయే జన్మలో మంచి కుటుంబంలో పుడతాం. ఆ మంచి కుటుంబంలో పుట్టినప్పుడు ఇంకా గొప్పగా సుఖపడిపోవచ్చు. ఇవన్నీ పిచ్చ 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 ఆలోచనలు. ఈ రకంగా ఆలోచిస్తూ కొన్ని 7 జన్మలు వేస్ట్ చేసేస్తున్నారు. అది వచ్చేస్తుంది, 100 సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది మనకు సుఖం. ఈ రకమైన కుటుంబంలో పుడితే ఇంకా సుఖం, అది ఉంటే కదా సుఖం. అంటే ఏంటి ఇదంతా, మా ఎక్కడుంది, మహామాయ ఇదంతా ఎక్కడుందంటే, ఈ లోపలకు మన మనసు వెళ్లకుండా, ఇక్కడ ఉన్న వస్తువును పట్టుకుని వెళ్లకుండా మనసు ఏం చేస్తుందంటే, నువ్వు భవిష్యత్తులో సుఖంగా ఉంటావు, ఇప్పుడు నీ చేసుకు అది చేసుకు మొత్తం మీద నీ మనసు లోపలికి వెళ్ళినవ్వకుండా నేను ఏదో మాయ చేస్తాను. ఎవరో నేను మాయ చేయటం లేదు, నీ మనసు మన మనస్సు మనం మాయం చేస్తామని గుర్తింపు కూడా ఇంకా రావట్లేదు మనం. ఇక మీరు పూజ చేసుకోండి, మీరు భవిష్యత్తులో సుఖపడిపోతారని చెప్తారు. రైతే పూజ చేసుకుంటారు, సుఖం వచ్చేది కానీ వస్తువుల మీద ఆధారపడిన సుఖం, మనుషుల మీద ఆధారపడిన సుఖం, పరిస్థితుల మీద ఆధారపడిన సుఖం, ఈ చుట్టాల మీద స్నేహితుల మీద ఆధారపడిన సుఖం నిలబడిలేదు. అది వ్యాపారించాలని బయట ఎక్కడ లేదు అసలు. ఆత్మకు మరొక పేరు జ్ఞానం, ఆత్మకు మరొక పేరు సుఖం, ఆత్మకు మరొక పేరు శాంతి, ఆత్మకు మరొక పేరు ఉండటం. నువ్వు అక్కడికి వెళ్ళే వరకు నీకు లేదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఎవరినో చూస్తే ఇక్కడ బంగారు పిచ్చుకు రావడానికి కూర్చున్నాడు, ఆడి పని బాగుండదు, ఆడి పని బాగోలేదు ఉందని అనుకుంటాం, అలా ఉంటే బాగుండు అనుకుంటాం. ఆడ మనసులో ఎన్ని మొలకంపలు ఉన్నాయని తెలియదు. అంటే మన మనస్సు మనం ఏదో రకంగా మాయ చేసేస్తుంది, రాబోయే జన్మలోనే సుఖపడవచ్చు. ఆవేదనలో చొడబట్టేంటి, శరీరం వస్తుంది, శరీరం వస్తే లోకం వస్తుంది, మళ్ళీ ఎక్కడికి ఎదుగుతావు, సుఖాన్ని ఎక్కడ ఎదుగుతావు, లోకంలో ఎదుగుతావు, వచ్చే సమస్య లేదు అసలు. హరిణాచరణ వెళ్ళిపోదాం. కొంతమందికి ఏమనిపిస్తుందంటే స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్తే సుఖం వచ్చేస్తున్నాము, అరుణాచరణ వెళ్తే సుఖం వచ్చేస్తున్నాము, లేదా కాశీ వెళ్ళి పదేవులు ఉంటే సుఖం వచ్చేస్తున్నాము, లేదా తిరుపతి నాలుగు ఉంటే సుఖం వచ్చేస్తున్నాము. అక్కడ సుఖం ఉంటే ఎన్నో వాళ్ళందరికీ వచ్చేయట. కాశీలో గంగా నదిలో స్నానం చేస్తే మీరు అందరూ పవిత్రమైపోతారని చెప్తారు అందరూ. కాశీ వెళ్ళండి, హరిద్వార్ వెళ్ళండి, మీకు అక్కడ వెళితే మీరు అందరూ ఆ నదిలో స్నానం చేయండి, మీరు పవిత్రమైపోతారని చెప్పి వివేకానంద అన్నాడు. ఆ మాటలంటే నాకు రోత అన్నాడు. హరిద్వార్ వెళితే పవిత్ర గంగా నదిలో పవిత్రులైపోతే, కాశీ వెళ్ళి గంగా నదిలో పవిత్రులైపోతే, సాధన ఇంటికి స్ట్రగుల్ ఇంటికి పో, ఆ మాటలే నాకు రోత అన్నాడు. మన మతంలో చెప్పినా సరే అన్నాడు వివేకానంద. గంగానదిలోని చేపలన్నీ పవిత్రంగా ఉన్నాయని అడిగాడు వివేకానంద. అక్కడ చేపలన్నీ కదా గంగానదిలోనే అన్ని పవిత్రంగా ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఈ మాటలు? ఎక్కడికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది, కాశీ వెళ్తే మోక్షం, హరిద్వార్ వెళ్తే మోక్షం వచ్చేస్తుంది. మన మనస్సు ఏం చేస్తుందంటే రాబోయే జన్మలో శాంతి వచ్చేస్తుంది, లేదా అరుణాచలంలో కాశీలో రామేశ్వరంలో వచ్చేస్తుంది, ఇంకెక్కడ వస్తుంది, అక్కడ ఎక్కడో చక్కడో స్వర్గలోకంలో ఉందన్నప్పుడు చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోతే అది స్వర్గలోకం, అక్కడ వచ్చే ఏమీ రాదు, తలకాయ పూట వస్తుంది. అంటే ఇక్కడే ఉంది మనం పొందవలసింది, ఎక్కడుందమ్మా, ఇక్కడే ఉంది. ఇది ఇది వదిలేస్తున్నాం. ఇక్కడ మనస్సు ఏం చేస్తుంది అక్కడికి వెళ్లకుండా, మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడికి వెళ్లకుండా బయట ఏదో కనిపిస్తా ఉంది, అక్కడ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏదో కనిపిస్తుంది. నరక బాగాలేదు, మట్ల పాలెం బాగుంటుంది. అక్కడ నిజంగా బాగుంటే మట్ల పాలన అందరూ సుఖంగా ఉండాలి కదా, జ్ఞానులు అయిపోవాలి కదా, అయిపోయారా? ఇలా ఉంటే ఇలా కచ్చోళకేం తయారయ్యమ్మా. అంటే అసలు మనం మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ఇవన్నీ అడ్డొస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పే విషయాలన్నీ అడ్డొస్తున్నాయి. అప్పుడు ఇంటికి మనం ఏంటి, ఇప్పుడో వచ్చేస్తుంది, ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చి ఏమీ రాదు, ఎక్కడికైతే వచ్చేస్తుంది ఏమీ రాదు. అది ఎక్కడ ఉంటే కదా రాదు, తనకు ఉన్నదంటే ఇక్కడ ఉంది. అక్కడికి వెళ్ళే వరకు మనకు శాంతి లేదు, శాంతి లేదు, జ్ఞానం లేదు, అమృతత్వం పొందలేదు, అమృతానుభవం పొందలేదు. ఒక వ్యక్తి సహజ స్థితిని పొందే వరకు నీవు సహజ స్థితి ఏంటంటే నువ్వు ఏదిగా ఉన్నావో అదే నీ సహజ స్థితి. ఇప్పుడు నువ్వు దేహంగా ఉన్నావు నీకు సహజ స్థితి కాదు, లేకపోతే అహంకారంగా ఉన్నావు నీకు సహజ స్థితి కాదు, నువ్వు మనస్సుగా ఉన్నావు అది నీది సహజ స్థితి కాదు, అది నీది సహజ స్థితి కాదు. సహజ స్థితి అంటే ఏంటంటే గాఢ నిద్ర మన సహజ స్థితి. అది పొందే వరకు ఏ తలంపు వచ్చినా, ఈ తలంపు ఎవరికి వస్తాను, ఈ తలంపు ఎవరికి వస్తాను, విచారణ విడిచిపెట్టకూడదని. ఆ కోపం సూక్ష్మం. గణపతిశాస్త్రి గారు చివరి రోజుల్లో రమణాశ్రమానికి ఆయన ఒరిస్సాలో, ఎక్కడ ఒరిస్సాలో బెంగాల్లో ఏదో ఆశ్రమంలో ఉండేవారు. రమణాశ్రమానికి ఏదైనా ఉత్తరాలు ఇంటి అది నష్టపోతే ఊరికొచ్చిన కదా కాగితం మొక్కలకి చింపించారు, చింపటేందుకో పక్కన పెట్టుకొచ్చి అయ్యే ఆయన కోపం అనేది ఉండేదాన్ని. అంటే రాగదేశాల నుంచి విడుదల పొందడం చాలా కష్టం చీకుడు, దానికి ఎంతో స్ట్రగుల్ ఉండాలి, ఎంతో సాధన ఉండాలి. బతుకుండా చచ్చిపోవాలి, బతికుండగా చనిపోవాలి. వాడు రాగదేశాల నుంచి విడిగలుగుతుంది. మనం ఇంకో 10 సంవత్సరాల తర్వాత చనిపోతుంటారు, ఇప్పుడే చనిపోయామనుకుంటే సరిపోదు. ఇప్పుడు సహజ స్థితి అండి, గాఢ నిద్ర సహజ స్థితి. గాఢ నిద్రలో నీకు దేవ కనపడాలి, దేవతల సమస్య ఉందా, ఏముండదు. లేకపోతే నీకు పునర్జన్మలు ఏముంది, దేవ మోక్షం అని స్వర్గం అని నరకం అని ఏముండదు, అది నీ న్యాచురల్ స్టేట్. గాఢ నిద్ర నీ న్యాచురల్ స్టేట్, అది నువ్వు జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవాలి. నీ సహజ స్థితి వచ్చే వరకు, సంకల్పాలు స్థితి వచ్చే వరకు, ఆ కోరికలు లేని స్థితి వచ్చే వరకు. ఇప్పుడు ఒకటండి, నా హృదయం ఏ కోరిక లేదనుకోండి, ఏ మనిషి అయినా సరే దుఃఖం వస్తానంత ఏదో కోరిక ఉంది అని అర్థం. నీ సహజ స్థితిని పొందడానికి నీ తలంపులే, నీ సంకల్పాలే, నీ టెండెన్సీస్, నీ వికారాలే, ఇవన్నీ అడ్డొస్తున్నాయి. ఏ రూప దృష్టి అదిలే, నామదృష్టి ఎదురే, ఈశ్వరుడిని అంతర్యామగానే ఈశ్వరునికి ప్రత్యక్షం అవుతాడు. రూపబుద్ధి నామబుద్ధి రెండు ఎదురే ఈశ్వరునికి ప్రత్యక్షం అవ్వబోతాడు. ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. రూపబుద్ధి నామబుద్ధి ఇంట్లో బయటకు రా, ఎల్లమ్మ లేదు, పొల్లమ్మ లేదు, ఈశ్వరుడు ఉన్నవాడు, ఈశ్వరుడే ఉన్నవాడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరే నీకు జీవుడిగా కనిపిస్తున్నారు, జీవుడు ఏమీ లేడు. అసలు మనస్సు ఉందని అనుకుంటున్నాం అని చెప్పి నేను ఏదో సంవేదన తుపాకులు వేసి పట్టుకెడుతున్నాం. అసలు మనస్సు లేదని సంగతి అర్థమవుతుంది, తుపాకులు కొడుతాను లేదు. అది నీకు కోరిక లోపల డిజైర్, ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. కోరుకుంటే పునర్జన్మ వస్తుంది, పునర్జన్మ వస్తే చావు వస్తుంది. ఇట్ ఇస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ మెదర్. చావును తీసుకొచ్చేది కోరిక, దుఃఖాన్ని తీసుకొచ్చేది కోరిక. నీకు ఆందోళన తీసుకొచ్చేది కోరిక, అశాంతి తీసుకొచ్చినది కోరిక. ఇట్ ఇస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ మెదర్. మనకి తెలియతే అంటే అంత పెరిగిపోయినా ఏంటండి, కొంచెం కూడా ఒక అంగుళం కూడా లోపలికి వెళ్ళలేదు. తెలిచేట్లు ఉండొచ్చు, ఒక అంగుళం కూడా లోతుకి జరగలేదు. ఈయన కూతురు మాట ఏమో అల్లుడు వినాలనుకుంటారు, కానీ వాళ్ళ కోడల మాట ఇది కొడుకు వినకూడదు. ఈయన ఇంత బుద్ధిమంతులు సిద్ధమయ్యారండి జనం, చివరికి ఇంత ఎంత దూరం వచ్చింది తెలియదు అని చెప్పి ఒక అంగుళం కూడా మనం లోపలికి వెళ్ళలేదండి. అంటే అది ఆయన చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే, పుస్తకాలు చదివితే పాండిత్యం రావచ్చు, పుస్తకాలు చదివితే ఆత్మజ్ఞానం రాదు, పుస్తకాలు చదివితే ఆత్మశాంతి రాదు. హృదయాన్ని చదివేవాడికి, హృదయాన్ని చదివేవాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, హృదయాన్ని చదివేవాడికి ఆత్మశాంతి వస్తుంది, హృదయాన్ని చదివేవాడికి ఆత్మబలం వస్తుంది, హృదయాన్ని చదివేవాడికి ఆత్మసుఖం వస్తుంది. వాడు హృదయాన్ని ఎవరైతే చదువుతున్నాడో వాడు ఈ జన్మలైనా మరు జన్మలైనా నిజమైన సుఖి అవుతాడు. ఇది పుస్తకాలు కాదు చదవలసింది, హృదయాన్ని చదవాలి. ఇది మన హృదయం, హృదయాన్ని ఎవరు హృదయం నడుచోటి ఏదో పుస్తకం చదువుతాను బళ్ళు తిరగ చదివినట్టు. హృదయాన్ని చదవాలి కదా, హృదయాన్ని చదవకుండా ఎవడు జ్ఞాని కాలేడు. భగవంతుని పొందింపజేసే సందేశం లేదు, బదాల సందేశమే. హృదయంలో ఉన్న శాంతి మనకు పొందినప్పుడు, హృదయంలో ఉన్న అంటే సంకల్ప రాహిత్య స్థితిని మనం పొందినప్పుడు, నిస్సంకల్ప స్థితిని మనం పొందినప్పుడు, నిర్వికార స్థితిని మనం పొందినప్పుడు, నిరహంకార స్థితిని మనం పొందినప్పుడు, ఆ సుఖం ఒక్కసారి పొంగి ఈ మెదడును ముంచేస్తుంది, ఈ సహస్రాలను ముంచేస్తుంది. ఆ ముంచేసినప్పుడు ఈ సృష్టికర్తని ఈశ్వరుడు వచ్చి కనిపించిన మనకు చూడాలనిపించదు, ఇష్టం లేక చూడాలనిపించదు. వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, తలకాయలు మెదడులో దోషం ఉన్నాయని చెప్పు. మీరు ఎన్ని జపాలు చేసినా, పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని ఆడంబరాలు, ఎన్ని యాగాలు ఏం చేసినా ఈ మెదడులో చిన్న దోషం ఉన్నా, ఎంతో ఒక క్షేమ తరకా ఎంత దోషం ఈ మెదడులో ఉన్నా మనకు ఆత్మార్పం కలదు. అది అది ఎక్కడన్నా అది దేవుని చట్టం అది, మనం ఏం చేయలేము. మనం ఎక్కడ స్థితి అది ద్వైత్యమైన స్థితి, వచ్చినప్పుడు అది భూషించలేము ఆ సుఖం. అది ద్వైత రహిత స్థితి మనకు కలిగినప్పుడు, ఆ నిస్సంకల్ప స్థితి కలిగినప్పుడు, నిరహంకార స్థితి కలిగినప్పుడు, ఆ లోపల ఉంటే ఆనంద సముద్రం పొంగి పొంగి మనం మెదడును ముంచేస్తుంది, సహస్రాలను ముంచేస్తుంది. ఇంట్లో మిమ్మల్ని ఎవరు బాగా చూడుతున్నది అనుకున్నారు, చూడటం చూడటం మంచిది చూడకపోవటం చూస్తారు, మేము మమకారం వస్తుంది. ఈ ముసలం మనకి జరిగిపోయిన గొడవ అస్తమానం తలపెట్టుకుంటాం, ఆలు చూడటం అది ఇగలి చూడటం, అసలు చూడకపోవటం మంచిది. మనతోటి ఎవరు మాట్లాడకపోవడం ఇంకా మంచిది, అది వేరు మాట్లాడితే మనకి మనం తిరిగి మాట్లాడరు. అది ఏం మాట్లాడతారు, అజ్ఞానం మాట్లాడతారు, ఇంటికి అజ్ఞానం. వాళ్ళందరూ మనం గౌరవించాలనుకున్నా బంధం పడతాం. ఇలాగనుకో ఏది ఏది అనుకోండి, ఓరకం ఉండటం, ఓరకం ఉన్నవాడు ఉత్తముడు. అంటే వచ్చి జన్మలో లేదో సుఖం మీకోసం కనిపెట్టుకుంటున్నాం, లేదని మొలకంపలు ఉన్నారు దాన్ని పెట్టుకుని. సహజ స్థితి ఇప్పుడు నువ్వు అసహజ స్థితిలో ఉన్నావు, అసహజ స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు సుఖంగా లేవు. నువ్వు సహజ స్థితి నీకు కలిగే వరకు నీకు నీ దుఃఖం వెంటాడుతుంటుంది, రాబోయే జన్మలో కూడా. అక్కడ ఏదో వచ్చేస్తున్నాయి అనుకోకు, అక్కడ ఏదో వచ్చేస్తున్నావు అనుకోకు, అక్కడ మొలకంపలు నీకోసం సిద్ధంగా ఉన్నాయి, అక్కడ ఏదో వచ్చేస్తున్నా నువ్వు అనుకోవద్దు. ఈ దేహము నేను ఏ దేహం, ఈ జన్మ వచ్చినట్టే దేహం వస్తుంది. పాము జన్మ ఎత్తాం అనుకోని పాము దేహం వస్తుంది, లేదా పక్షి జన్మ ఎత్తాం అనుకోని పక్షి దేహం వస్తుంది. జన్మ వచ్చినట్టే ఏదో దేహం, ఏదో దేహం రాకుండా జన్మ ఉండదు. అప్పుడు ఆ దేహము నేను అనుకుంటావు, ఆ దేహము నేను అనుకుంటావు, అప్పుడు నీకు సఫరింగ్ ప్రారంభమవుతుంది, నీకు దుఃఖం ప్రారంభమవుతుంది. ఆ దేహము నేనే తలంపు ఉన్నాను చెప్పు, నీకు దుఃఖం నుంచి విడుదల పొందలేదు అసలు. అంటే ఎప్పుడో వస్తుందని అనుకోవద్దు. ఒక ప్రాంతానికి జ్ఞానాన్ని, శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని ఒక ప్రాంతానికో కాలానికో పరిమితం చేయదు. ఏదో కాలంలో వస్తుంది, ఏదో ప్రాంతంలో వచ్చేస్తుంది, కాశీలో వచ్చేస్తుంది, రామేశ్వరంలో వచ్చేస్తుంది, శరీరం చనిపోయాక అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ వచ్చేస్తాం. ఏంటి అనవసరం, ఈ మాటలన్నీ మన అజ్ఞానం గుర్తు, ఈ మాటలన్నీ మన అజ్ఞానం గుర్తు. ఏదో పని చేయటం అనేది వచ్చేది కాదు, ఏదో పని చేయటం నీకు పుణ్యం వస్తే ఆ పుణ్యం అనిపిస్తే అన్ని పోతాం, అన్ని పోతాయి. దేహంలో పోయినప్పుడు అయ్యంత కాలం నిలబడతాయి. అంటే ఇక్కడ నీకు ఏ దేహం వచ్చినా నేనంటుంది, నేను నాది నేను అనే తలంపు, నాది అనే తలంపు, నేను గాంధీ గారు ఆశ్రమంలో నేను మన సేవాగ్రహం ఎటు చూసినప్పుడు ఆయనకు రెండు చెప్పులు చూడు కళ్ళ చూడు చెప్పించేయమంటారు. ఆయన ఆశ్చర్యంగా కళ్ళజోడటి ఓ చాప ఒకటి ఉంచారని పడుకునే చాప, ఈ కళ్ళజోడటి కాళ్ళజోడటి అది ఆయన ఆశ్చర్యం. మంచం ఉంటుంది ఆయన పడుకునే మంచం అంటే చాప, అదే ఆయన ప్రాపర్టీ. అంటే మనకి ఆశ్చర్యంలా పొజిషన్ నిక్కడి మనకి వెనకాల ఆస్తి రాకపోవచ్చు, ఉండాలి ఉండదు. ఆస్తి ఉండటం వేరు, ఆస్తి మీద కాంక్ష వేరు. ఆస్తి ఉండటం కంటే ఆస్తి మీద కాంక్ష మరింత పీడిస్తుంది. కానీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకేదో ఆస్తి వస్తుంది, అది నీకు పెద్ద ప్రమాదం తీసుకురా. కాంక్ష లోపల నా ప్రాపర్టీ మీద కాంక్ష మనసుని పీడిస్తుంది. నేను అనే తలంపు, నాది అనే తలంపు, బుద్ధిని ఎంత ఉంటాడు అది నాది, ఇది నాది అంటావు, నీ శరీరం నీది కాదని నీకు తెలియటం లేదు. బుద్ధిని అంటాడు ఈ మాట, అది నాదంటావు ఇది నాదంటావు నీ శరీరం నీది కాదని సంగతి నీకు తెలియటం లేదు. అది నీది కాదు కాబట్టి ఏ రోజు నువ్వు వదిలేస్తుంది, నీకు శరీరం విడిచిపెట్టేస్తుండదు అది నీ విడిచిపెట్టేస్తుంది అంటే అది నువ్వు కాదు కాదు కాబట్టి. అది అది నాది ఇది నాది నువ్వు అంటావు, శేషం లేకుండా నశించాలి, శేషం మిగిలిందనుకో పునర్జన్మ వస్తుంది. నేను అనే తరంపు, నాది అనే తరంపు, అది శ్వాసం లేకుండా నశించాలి, నిశ్శేషంగా నశించాలి. అది నశించే వరకు నీకు సహజస్థితి రాదు. ఇది ఇక్కడ చెప్పి దేహం లేని తలంపు ఉందని చెప్పి నువ్వు అసహజంగా ఉంటావు. అసహజంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా నీకు అశాంతి వెంటాడుతూ ఉంటుంది. దీనికి దేహము లేనినే తలంపుకి ఏదో శుక్రవారం శనివారం చేస్తారు, అది నిర్విరోమంగా ఒక గాఢ నిద్రలో తప్పించి విశ్రాంతి లేక నువ్వు పని చేసుకుంటున్నా పని చేసుకోకపోయినా నిర్విరామంగా విరామం లేకుండా విశ్రాంతి లేకుండా. కొంతమంది రోజుకి 18 గంటలు పనిచేస్తారు, ఒక 6 గంటలు నిద్రలో ఉంటారు, మిగతా 18 గంటలు పని. అంటే స్వార్థపరుడు తన సంపాదన కోసం ఎలా పనిచేస్తాడో సాధకుడు ఈ దేహం లేని తలంపు నేను విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఒక గాఢ నిద్రలో తప్పించిందా నువ్వు జాగ్రత్త అవస్థలో ప్రతి గంట నువ్వు అది పోరాడుతూ ఉండవలసింది. ఆ దేహం లేని తలంపు ఓడగొట్టుకోవడానికి నువ్వు ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినా అది ఓడదు. నువ్వు ప్రయత్నం మారిపడితే దైవానుగ్రహం వల్ల కాలం కలిసి రావటం అది ఊడిపోతుంది. కానీ నువ్వు మట్టికి విరామం లేకుండా విశ్రాంతి లేకుండా టైర్ అవ్వకుండా అలసట లేకుండా టైర్ అవ్వకూడదు. మళ్ళీ మనిషి దేహాన్ని మనం పీడించేస్తుంది, దేహం లేని తలంపు మనిషిని పీడించేస్తుంది. ఆ దుఃఖానికి బీజం దేహం లేని తలంపులోనే దుఃఖానికి బీజం అంటా ఉంది. ఈ దుఃఖ కారణం బయటలో ఉంది, దుఃఖ కారణం లోపల ఉంది. అదే రజ్జుదేవుడు చెప్పింది, అదే దుఃఖ కారణం లోపల ఉంది బయట లేదు. అందరూ హృదయాల్లో ఉండి ఎవరికి ఏ కారణం మీద దుఃఖం వచ్చినా దుఃఖాన్ని నేను చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సుఖాన్ని పంచుకుంటారు కానీ దుఃఖాన్ని ఎవరు పంచుకుంటారట? ఇప్పుడు సుఖాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు, శాంతిని పంచుకునే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు. దారిద్ర్యాన్ని ఎవడు పంచుకుంటాడు, అశాంతిని ఎవడు పంచుకుంటాడు, దారిద్ర్యాన్ని ఎవడు పంచుకుంటాడు? అందరూ హృదయాల్లో ఉండి ఎవడికి ఏ కారణం మీద దుఃఖం వచ్చినా దుఃఖాన్ని నేను క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నాకు నీ మోక్షం వద్దు, నీ సిద్ధుడు అక్కర్లేదు, మహిముడు అసలు అక్కర్లేదు, మహత్తులు అక్కర్లేదు, ఊరేగింపుడు అసలు అక్కర్లేదు. నాకు అందరి హృదయాల్లో ఉండాలి. ఉండటం కూడా ఎందుకట, ఏ ప్రాణికి దుఃఖం వచ్చా నేను క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఆ వరం నాకు ఇయ్యి అని మహావిష్ణువును కోరుకున్నాడు లంకిదేవుడు. అందుకే భగవాన్ చెప్పింది, ఆ దేహము నేననే తలంపు, ఆ దేహము నేను అనే తలంపు నువ్వు ప్రతి దోషం కానీ దాన్ని తొలగించుకోవడానికి ఏ గంట కాదంటే సాధన చేయాలి. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధన చేసి దాన్ని తొలగించుకోలేనప్పుడు ముసలితనం వచ్చాక నువ్వేం తొలగించుకోగలవు? దాన్ని ముసలితనం వచ్చాక జరిగిపోయిన గొడవలను జ్ఞాపకం పెట్టుకుంటారు, ఇంకా సాధన ఏం చేస్తాడు వాడు? జరిగిపోయిన సంఘటన తలపెట్టుకోవడం కూడా నీ విచారం నీకు ఎదరికి ఎదనివ్వకుండా అది కూడా ఒక మాయ. నువ్వు అస్తమానం జరిగిపోయిన సంఘటన తలపెట్టుకుంటున్నావు అది కూడా మాయే. అంటే మాయ ఏం చేస్తుందంటే నీ లోపలికి ఎదనవ్వదు నీ మనస్సుని, నీ మనస్సుని బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తుంది. ఏదైనా సంఘటన నీ గుర్తుకొచ్చిందనుకోండి నీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. అది బుద్ధుడు చెప్పిందండి, దాని గురించి అలా చూడు వదిలే, దాన్ని పట్టించుకోవద్దు. తలంపు రాని దాన్ని పట్టించుకోవద్దు, దానికి ఏం రియాక్ట్ అవ్వద్దు, అది నెమ్మదిగా ఫేడ్ అయిపోయి పలచబడిపోతుంది. ఉరికే చూసుకంటే నీ శరీరంలోని ఎముకని ఎలా చూసుకుంటున్నావో నీ మనసు వచ్చే తలంపులు ఉరికి అలా చూసుకో. అందుకని అట్లకి రియాక్ట్ అవ్వద్దు, డోంట్ రియాక్ట్. ఒకవేళ నీకు ఏదైనా కోరిక నెరవేరిందనుకో అప్పుడు మీకు సుఖం వస్తుంది. నీ కోరిక నెరవేరిందనుకో అప్పుడు మీకు సుఖం తెలుస్తుంది. ఆ సుఖం వస్తాను, నీకు సుఖం వస్తుంది. అప్పుడు కూడా కోరిక నెరవేరటం వల్ల ఆ సుఖం రావడం కాదు. నీకు ఎప్పుడు ఏ బాహ్య సంఘటన ద్వారా నీకు ఏదైనా సుఖం వచ్చినట్టు అనిపించిన ఆ సుఖం బయట సంఘటన అదిలో బయట లేదు, ఆ సుఖం కూడా లోపల నుంచే వస్తుంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు మాంసం కూర అంటే బాగా ఇష్టం అనుకోండి, మాంసం కోరిక వెళ్ళినప్పుడు మనసు ఎక్కడికి వెళుతుంది? లోపలికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? లోపలికి వెళుతుంది. ఆ మనసు లోపలికి వెళ్ళినప్పుడు హృదయంలోని సుఖం పీల్చుకుంటుంది. అందుకే ఆ మాంసంలో సుఖం లేదు, మాంసంలో సుఖం అంటే తినేవాడు అందరికీ రావాలి. నీ కోరికలు నెరవేరినప్పుడు కూడా ఆ వస్తువులోంచి నీకు ఆ సుఖం రావటం లేదు, వస్తువులోంచి శాంతి రావటం లేదు. కోరిక నెరవేరినప్పుడు మనసు లోపలికి మునుగుతుంది, చైతన్యంలో మునుగుతుంది, ఆత్మలో మునుగుతుంది. దాని తాలూకు అప్పుడు చైతన్యంలో సుఖం పొందుతారు. బయట కారణాల వల్ల ఎప్పుడైనా ఏదైనా సుఖం వచ్చినప్పుడు కూడా అది బయట సుఖం కాదు. సుఖం అనేది బయట ఉంటే కదా రావడానికి, లోపల సుఖం, లోపల నుంచి ఆనందం వస్తాను. కానీ బయట నుంచి ఏమీ లేదు, బయట ఏమీ లేదు ఉండని నీకు అనిపిస్తాను. బయట ఏదో ఉంది, భవిష్యత్తులో ఏదో వచ్చేస్తుంది. అలాగా కనిపెట్టుకుండకండి, ఏ రోజులు రాదు. చచ్చిపోతే ఏం లేదు, చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, పరిసరాలు మారుతారు. అందుకంటే ఏమి లేదు, సుబ్బారాయుడు సుబ్బారాయుడిలాగా ఉంటాడు. నువ్వు ఈ కాలంలో ఈ వ్యక్తి మీద ఉండగా, ఈ భూమి మీద ఉండగా సాధన చేసి నువ్వు పొందవలసిందే. కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, నీకున్న శక్తిని దుర్వినియోగం చేయొద్దు, నీకున్న తెలివితేటలను దుర్వినియోగం చేసుకోకు. భగవంతుడు ఏ గిఫ్ట్స్ అయితే నీకు ఇచ్చాడో అది ఎంతో కొంత సమాజం కోసం ఉపయోగించు. సమాజం కోసం ఉపయోగిస్తే సమాజ రూపంలో ఉన్న ఒకడు ఈశ్వరుడే. నీ చైతన్య స్థాయిని పెంచడానికి సమాజాన్ని ఉపయోగించుకో. ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ఇప్పుడు నాన్నమరకు వచ్చానికి ఇది ట్రైనింగ్ గ్రౌండ్. నాన్నమరకు అంటే నాన్నమరకు ఎక్కడికి వెళ్ళినా ఈ భూమి అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపాటి పానికి రాదు. చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు ఉద్రేకపడుతున్నావు. దానివల్ల నీకు అసలు ఆ లోపలికి వెళ్ళి లోపలికి దిగే శక్తి తగ్గిపోతాను. ప్రతి చిన్న సంఘటన కూడా గాలి వేస్తే అంటే చెట్టు ఆకులు ఎలా కదులుతాయో, ప్రతి చిన్న సంఘటన కూడా అటు ఇటు కదిలిపోతున్నావు అనుకో, నీకు లోపలికి వెళ్ళి ఆ శక్తి తగ్గిపోతుంది, లోపలికి ఎలిజిబిలిటీ పోతుంది. ఇంకా ఆత్మ ఎప్పుడు ఉన్నది, అది నువ్వు కనిపెట్టక్కర్లేదు, నువ్వు ప్రత్యేకంగా కనిపెట్టక్కర్లేదు. ప్రస్తుతం నాత్మ లేదనుకో, నువ్వు కనిపెట్టడంలో వచ్చిందనుక దాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు నీకు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేనిది, ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేనిది, ఒక వస్తువులో ఉండి మరొక వస్తువులో లేనిది నువ్వు తెలుసుకోవడం అనవసరం. రూపాయి కాగితాలు పట్టుకుని పొయ్యిలో పెట్టిన కాఫీ కాగితండి. అలాగే నీ జీవితాన్ని కూడా పవిత్రమైన జీవితాన్ని అనవసరమైన విషయాలకు వేస్ట్ చేయొద్దు. వ్యర్థమైన చింతనకి వ్యర్థమైన కర్మలతో మన జీవితాన్ని కాలాన్ని వేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందటండి? రూపాయి కాగితాలను పొదిలో పెట్టి కాఫీ కాసినట్టుగా ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. కొంతమంది అంటా ఉంటారు, ఏమీ జన్మలు ఏమి సుఖం లేదండి, రాబోయే జన్మలో ఎంత సుఖం వస్తుందేమంటారు. ఆ తెచ్చుకోవడం వదిలిపెట్టమని ఇక్కడ చెప్తున్నాడు. అవి ఏదో వస్తుంది, ఎప్పుడో వచ్చేస్తున్నాయి, కానీ ఇప్పుడే ఇక్కడే లోపలికి వెళ్ళాలి. నువ్వు చేసిన ఎక్కడ ఉంది, లోపలే ఉంది. అది ఏదో ప్రాంతంలో ఉంది, ఇక్కడ లేదు, ఈ కాలంలో లేదు, రాబోయే కాలంలో వస్తుంది. ఆ వస్తువు నడాలనుకోకు. అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లో ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది. శరీరం ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు ఉంది, లోకం ఉన్నప్పుడు ఉంది, లోకం లేనప్పుడు ఉంది. అది ఆది వస్తువు, అదే నారాయణుడు. వరేణి వయ్య నారాయణుడు, నువ్వు నేను ఈ లోకం మనం అందరం అక్కడి నుంచి వచ్చాం. అది తొలి స్థితి, ఆది స్థితి. ఏది లేనప్పుడు, జీవకోటి లేనప్పుడు, లోకం లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు ఏ స్థితి అయితే ఉందో దాన్ని ఆది స్థితి అంటారు. అది ఆ తొలి స్థితి, అదే నీవు అయి ఉన్నావు. అది ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. ఆత్మలో సుఖం ఉంది, ఆత్మలో శాంతి ఉంది అంటే ఎవరో కాదు, నువ్వు వేరే ఏది కాదు, నువ్వు అయి ఉన్నావు. అది అంటే నువ్వు చేయవలసింది ఏంటండి, లోపల ఉన్న వస్తువుని ఏం కనిపెట్టక్కర్లేదు. నువ్వు కనిపెట్టకపోయిన లోపల ఉంది, అది అనుభవంలోకి పొందటానికి నీకేం ఆటంకాలు వస్తున్నాయి, నీకేం అడ్డులు వస్తున్నాయి, దాన్ని జాగ్రత్తగా తొలగించుకో. అదే సాధన. లోపల ఆల్రెడీ ఉంది, లోపల ఆల్రెడీ ఉంది, లోపల ఏదో ఉంది. నిజంగా లేదనుకోండి, భగవంతుడు చెప్పేది అక్కడ ఏది ఏమీ లేదని. ఏమీ లేదు అయ్యా, నువ్వు కారిపోతే బూడిదైపోతావు, ఏమీ లేదని కృష్ణుడు చెప్పుండేవాడు. కానీ లోపల ఏదో ఉందంటున్నాడు. నిజంగా ఏమి లేదనుకోండి, లేదు అని చెప్పుండేవాడు ఇష్టం. దాని అనుభవంలో తెచ్చుకోవడానికి ఏది అదృష్టంగా నువ్వు చూసుకో. అది అక్కడ ఆ చదువు చదవయ్యా. ఏదో భగవద్గీత చదివేశాను, ఉపనిషత్తులు చదివేశాను, అది చదివేశాను, అది అట్టు పెట్ట, ఆ మాటలను అడ్డు పెట్టినప్పుడు నేను సత్సంగాలు జరుగుతున్నావు, దాన్ని చేయకపోయేది పుస్తకం చదివేస్తున్నాను. మంచిది, అవన్నీ సెకండరీ, అవన్నీ అర్థించు. ముందు నీకు ఏది అర్థిస్తున్నా అవి చదువు. ఇక్కడ ఏదో ఉంది, దాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. ఎందుకు పొందలేకపోతున్నావు? ఏదో పొందటానికి నీకు నీకు పొందాలని ఉంది, కానీ ఏదో అర్థిస్తుంది, అది చదువు. అది అర్థం చేసుకో. అడ్డు వచ్చిందని అర్థం చేసుకుని తీసి ఓ పక్కన పెట్టి, దాన్ని తీ బయటికి లాగి ఓ పక్కన పెట్టు. ఏమి లేదంటే, త్యాగరాజు గారు వెంకటేశ్వరం దర్శనానికి వెళ్ళారు. అప్పుడు తెర వేసింది, తెరకి ఈగరాగానే ఒక పాట పాడాడు త్యాగరాజు. అంటే లోపల వెంకటేశ్వరం ఉన్నాడు, దీనికి ఏ అడ్డొస్తాం చూస్తాం, తెర అడ్డొస్తాం. ఆ తెర తీగరాగాన పాట పాడినంటే తెర తెగిపోయింది. అలాగే హృదయంలో ఉంది, హృదయంలో వస్తూ ఉండాలి. మాయనే తెర మనకు అడ్డొస్తుంది, అజ్ఞానమైన తెర అడ్డ అజ్ఞాతం. అది చెప్పేస్తే ఏం లేదు. అజ్ఞానాన్ని చెప్పడం మనం చేసే పని సాధన ఏంటంటే లోపం వస్తువును కనిపెట్టాను కదా, అజ్ఞానాన్ని చెంపటానికి. అజ్ఞానాన్ని చెంపటం మనం చేసే పని. అయితే నీకున్నది ఏంటో డిఫెక్ట్ ఏంటో లోపం చూసుకోను. ప్రతి మనిషికి ఒక ఒక లోపం ఉండదు. నీకు ఇతరులు నీకు అనవసరం. నీ లోపం ఏంటో నువ్వు చూసుకో. ఇతరుల రుణం అనవసరం నీకు. నీకు నీకు రుణం ఏముందో నువ్వు చూసుకో. నిప్పు విషయంలోనే అప్పు విషయంలోనే జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అప్పు ఏదో చాలా తీర్చేసాం కదా, 1000 రూపాయలకి అప్పు అంటే అది లక్ష చేసేస్తుంది. వడ్డీ 3 నెలల వడ్డీలు. ఒక 1000 రూపాయలు మీకు అప్పు ఉంది ఏమి లేదనుకుంటారు, మర్చిపోయిన దీన్ని మీరు 10 ఏళ్ళలో లక్ష అయిపోతుంది. ఇదేంటి లక్ష అయిపోయిందంటే మరి అది దానికి నిద్ర లేదు, దానికి వడ్డీకి అది నిద్రపో మనం నిద్రపోతాం కదా. వడ్డీ 3 నెలల వడ్డీ కట్టేస్తారు అది. అయితే అప్పు శేషం ఒకటి, నిప్పు శేషం ఒకటి ప్రమాదం. ఒకసారి ఈ మన అజాగ్రత్తగా ఉండి పొయ్యిలో నిప్పులు పెంట మీద పడేస్తే పెంట అంటుకుంటున్నాం, పాక అంటుకుంటున్నాం, ఇల్లు అంటుకుంటున్నాం. టాలెస్టే అంటాడు, ఎ స్పార్క్ నెగ్లెక్టెడ్ బర్న్స్ ఇట్ హౌస్. మీ ఇంట్లో నిప్పు ఆరపకుండా ఏదైనా నిప్పు అలా వదిలేస్తే ఇల్లు అంటుకునే ప్రమాదం. అలాగే మీ బుద్ధిలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని మీరు పట్టించుకోకుండా అలా వదిలేస్తే మీ జీవితాన్ని పాడు చేసే ప్రమాదం. నీ అజాగ్రత్త వల్ల నువ్వు పాడైపోతున్నావు, నీ అశ్రద్ధ వల్ల నువ్వు పాడైపోతున్నావు, నీ అవినయం వల్ల నువ్వు పాడైపోతున్నావు. వినయం లేకుండా జ్ఞానం రాదు, వినయం లేకుండా శాంతి రాదు, వినయం లేకుండా తోకం పెరగదు. వినయం లేని వాళ్ళతో మనం సహవాసాలు చేస్తే మనకు కూడా అవినయం వచ్చేస్తుంది. ఏదో 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడు. అవినయం ఉన్న వాళ్ళతో మనం సహవాసం 6 నెలలు చేస్తే మనం అవినయం మనకు వచ్చేస్తుంది. కొంతమంది పుట్టింటికెళ్ళి ఒక రకంగా ఉంటారు, అత్తారింటికి వెళ్తే వాళ్ళు చాలా కొంచెం కల్చర్డ్ ఫ్యామిలీ అని కూడా కల్చర్ అంతా ఈ అమ్మాయికి వచ్చేస్తుంది. ఆ కల్చర్ మాట లైఫ్ స్టైల్ ఏంటి, ఈ పూర్వం అమ్మాయి ఈ అమ్మాయి కొత్త అమ్మాయిలా కనిపిస్తుంది అంటున్నారు. అత్తారింటికాడ 1 సంవత్సరం ఇంటికాడ ఉండొచ్చింది అనుకోండి, లైఫ్ స్టైల్ నడక, నాజుగ్గా మాట్లాడటం, ఆ లైఫ్ స్టైల్. పుట్టింటికాడ బండబండగా ఉంటుంది, అత్తారింటికి దేవుడికి స్టైల్ మారిపోతుంది. అక్కడ మాటల వల్ల సహవాసాల వల్ల ఈ పుట్టింటికాడ బండబండగా ఉంటారు ఈ జనం. కొంతమంది కల్చర్ మంచిది మారిపోతారు. ఇక్కడికంటే అక్కడ బండగా ఉంటే ఇంకా సరే సరే చెప్పక్కర్లేదు. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తాను, ఒక 6 నెలల స్నేహం పడితే ఆడ పద్ధతి మనకి వచ్చేస్తుంది. అంతే జాగ్రత్తగా ఉండాలి. అది చేసే స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంచేది నీకు నీ అవినీతి నీకు అడ్డొస్తుంది, నీ అజ్ఞానం నీకు అడ్డొస్తుంది. దాన్ని తొలగించుకోవాలి. లోపంలో వస్తే నువ్వు కనిపెట్టక్కరు, నీకు తెలుసున్నా ఉంది, నీకు తెలియపోయినా ఉంది అంచేత అజ్ఞానం పోగొట్టుకునే వెంటనే జ్ఞానం లోపల ఉన్న వస్తువు తనంతట తానుగా ప్రకాశిస్తుంది. నీకు కొండ ఉంది, కొండ లోపల అన్నం ఉంది, ఆ మూకుడు తీసేయి. ఆ మూకుడు ఉంటే నీకు లోపల అన్నం కనపడదు, మూకుడు తీసేస్తే అన్నం కనిపిస్తుంది. అలాగే నీ హృదయంలో అమ్ముడుతుంది అహంకారం. ఇది కొండ మీద మూకుడు ఉన్నట్టు కానీ దాన్ని చీలేకపోతున్నావు. ఆ మూకుడే నువ్వు అనుకుంటున్నావు. ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని పోగొట్టుకోవడం కష్టం. మనం ఇతరులను చంపడం తేలిక, కానీ మనం చంపుకోవడం చాలా కష్టం. అంతేగా ఆ అహంభావ రహిత స్థితిని పొందటం అంటే మనల్ని మనం చంపుకోవటం. అదంత చిన్న విషయం కాదు. ప్రతి క్షణం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది. అంచేది మీకు నాకు తెలుసును అన్నదానికి, నాకు తెలియదు అన్నదానికి రెండట్లకి అతీతముగా ఉంది. నీ లోపల ఉన్న వస్తువు అది సహజంగా ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ఏకంగా ఉంది. అది రెండుగా లేదు, ఒకటిగానే ఉంది. అది ఏకంగా ఉంది. అది ఎలాగుందో అలాగా ఉంది కానీ నువ్వు అనుకున్నట్టుగా అది లోపలది ఎలాగుండదు అలాగ ఉంది. కానీ నువ్వు ఇలాగ అనుకుంటే అలా అనుకుంటే అనుకున్నట్టు అది లేదు. అనుకునేది మనస్సు, అక్కడ అనుకోవటాలు లేవు. నిజమైనకి తలంపులు లేవు, దొంగనేనికే తలంపులు ఉన్నాయి, నిజానేనికే తలంపులు ఉన్నాయి, నిజమైనకి తలంపులు లేవు. అది నువ్వు అనుకున్నట్టు లేదు. అది ఎలాగుండాలో అలాగ ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు లేదు. ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. నీ అవగాహన కలగదు. అది నీకు తెలియబడేదే, నీకు అందేది కాదు. అది తెలియబడేదే, దాని అనుగ్రహం లేకుండా, దాని దయ లేకుండా అది నీకు తెలియబడదు. నీ పట్ల దానికి దయ లేకుండా, వస్తువుకి నీ పట్ల దయ లేకుండా అది నీకు తెలియబడదు. ఏ వస్తువుని అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం దాని తాలూకు దయ మనకి లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అది మనకి తెలియబడదు. ఈశ్వరు అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు దయ లేకుండా ఈశ్వరుడు తెలియబడడు. మన తెలివితేటలున్నా తెలియబడ్డు, ప్రయత్నం చేసినా తెలియబడ్డు, కానీ చేసిన ప్రయత్నం వృధా పోదు. రాబోయే జన్మలో ఎంత కొంత కలిసి వస్తుంది ప్రయత్నం. మంచి చేస్తే వృధాగా పోదు. భగవంతుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది వృధా పోదు. రాబోయే జన్మలో ఎంతో కొంత మనకు కలిసి వస్తుంది. అంటే వాలుగాలు సైకిల్ చొక్కినట్టు ఉంటుంది. నువ్వు ఈ జన్మలో బాగా సాధన చేసి ఉంటే శ్రీకృష్ణ చైతన్య భక్తుల వాళ్ళు కొంతమంది రోజుకు 3 గంటలు 4 గంటల కంటే నిద్రపోరు. అంటే నిద్రలో ఎక్కువ గంటలు పోతే సాధన పోతున్నారు. నిద్రలో ఎక్కువసేపు నిద్రపోతాం అప్పుడు సాధనకి టైమే ఉంది. అంటే వాళ్ళు 4 గంటలు 5 గంటల కంటే నిద్రపోరు. ఆ కృష్ణ స్మరణలో ఉంటారు వాళ్ళు. నారాయణ స్మరణ, స్మరణ వల్ల లాభం ఏంటంటే మీరు అడగవచ్చు. స్మరణ వల్ల మన బుద్ధి పవిత్రమవుతుంది. ఈశ్వరుని చింతించడం వల్ల మన పవిత్రం అవుతాం. స్మరించడం వల్లే రమణ మహర్షి గారిని అడిగారు, స్మరించడం వల్లే మనం పవిత్రం అవుతామంటే, స్మరించడం వల్ల నువ్వు పవిత్రం అవుతామని ఈశ్వరుడు చెప్తున్నాడు. ఆ ఈశ్వరుని ఆజ్ఞ అడగటానికి నువ్వే పోదాం. రమణ మహర్షి గారు ప్రశ్న దగ్గర ఎలా చేస్తారంటే, ఏమంటే మీ ఆశ్రమంలో లోపాలు కనిపిస్తున్నాయని ఎవరైనా అడిగారనుకోండి భగవాన్ దగ్గర, ఏమంటే మీ ఆశ్రమం ఉంది, మీ ఆశ్రమంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి అని అడిగారనుకోండి, ఆయన ఎంత బుద్ధిమంతుడు ఎంత తెలియనరు అంటే ఆయన సమాధానం ఎలా చెప్తారంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను కాకినాడ నుంచి వచ్చానండి. కాకినాడలో లోపాలు ఉన్నాయా లేదా? కాకినాడలో లోపాలు నీకు లోపాలు సవరించే బుద్ధి ఉంటే కాకినాడలోనే సవరించవచ్చు కదా. అరుణాచలం ఎందుకు ఏడిచావు నువ్వు? అరుణాచలం ఎందుకు వచ్చావు నువ్వు? లోపాలు చూడటానికి వచ్చావు ఇక్కడికి? తమిళ మహర్షి గారిలో ఉన్న లోపాలు, రమణాశ్రమంలో లోపాలు చూడటానికి వచ్చావు నువ్వు? ఒకవేళ నిజంగా నీకు లోపాలు సవరించాలని బుద్ధి ఉందనుకో, కాకినాడ వెళ్ళి సవరించు. నీకు సవరించాలనే బుద్ధి అంటే కాకినాడ నుంచి అరుణాచలం ఎందుకు? కాకినాడనే సవరించు లోపాలు. రెండో ప్రశ్న రానివ్వడు. అది ఎలాగుందో అలాగే ఉంది, అది ఎలాగుందో అలాగుంది. నీ వాక్కుతో తెలుసుకునేది కాదు, నీ మనసుతోటి అది తెలుసుకునేది కాదు. అంత దూరం వెళ్ళలేవు అసలు. ఈ వాక్కు మనస్సు వెళ్ళలేవు. అది ఎక్కడైతే వాక్కు అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే దేహము నేననే తలంపు అణిగిందో, అక్కడ ఆ వస్తువు తనంతర తానుగా నీకు ఎరుకులోకి వస్తుందో తెలియబడుతుంది. కానీ నువ్వు తెలుసుకునేది కాదు, డిమాండ్ చేసేది కాదు. జగత్తుకి అర్థం చేసుకుని ఎక్కడైతే వాక్ అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే దేహము నేనే తలం పణిగిందో, అక్కడ తెలియబడుతుంది. అంతేకాదు నువ్వు అది గ్రహించలేవు. అది నీకు తెలియబడితే చూడటానికి పనికి వస్తా ఉంటుంది. నీకు అది తెలియబడితే నీకు అనుభవంలోకి వస్తుంది. కానీ అది తెలియబడాలి నువ్వు అనుకో. అది ముద్ద అబ్బాయి కాదు, అది అది జడ వస్తువు కాదు, చైతన్య వస్తువు. అది తెలియబడాలనుకున్నప్పుడు నీకు తెలియబడుతుంది. ఈ లోపల నువ్వు ఎంత సేపైనా తెలియబడదు. దాని దయ్యం ఉంటే అది నీకు తెలియబడుతుంది. వస్తువు తాలూకు దయ సంపాదించడానికి నీ సాధన అదే వాక్ తపస్సు, అదే మానసిక తపస్సు, అదే శారీరక తపస్సు. అందుకే ఈ తపస్సులు ఎందుకంటే వస్తువు యొక్క దయ సంపాదించడానికి. ఆ చైతన్యం యొక్క దయ నీకు లేకపోతే చైతన్యం నీకు తెలియబడదు. మనస్సు బయటికి పరిగెడతాం, అక్కడ సుఖం ఉంది, ఇక్కడ సుఖం ఉంది, ఇక్కడ సుఖం ఉంది, అక్కడ సుఖం ఉంది. ఇది భగవాన్ చెప్పింది. అక్కడ సుఖం ఉంది, ఎక్కడ సుఖం ఉంది, ఈ వస్తువులో సుఖం ఉంది, ఆ వస్తువులో సుఖం ఉంది, వచ్చి జన్మలో ఇలా ఉండొద్దు, అలా ఉండదు. ఇలా అక్కడ సుఖం ఉంది, నీ మనస్సు ఎక్కడైతే సుఖం ఉంది అనుకుంటుందో ఎక్కడ లేదు. నా మనస్సు అక్కడ సుఖం ఉందని అనుకోవచ్చు, అక్కడ సుఖం లేదు. నీ మనస్సు అక్కడ సుఖం ఉందని ఎక్కడ లేదు. నువ్వు అనుకున్న చోట సుఖం లేదు, నేను అనుకున్న చోట సుఖం లేదు, ఎక్కడ లేదు. నీ హృదయంలో ఉంది సుఖం. హృదయంలో ఉన్న బండారాన్ని వదిలేసి రోడ్డు మీద ఉన్న పెంక మొక్కలకి గాజు మొక్కలకి తిరుగుతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ 100 మంది కూర్చున్నాం. ఈ 100 మంది మనసులో 100 రకాలుగా ఉంటుంది. నీ మనసు అక్కడ అయితే సుఖం, అక్కడ సుఖం ఉందని నీ మనసు అనిపిస్తుంది, అక్కడ లేదు. నా మనసుకి అక్కడ ఉందని సుఖం అనిపిస్తుంది, అక్కడ లేదు. ఆ జయము పలానా చోట సుఖం ఉందని జయకు అనిపించాం, అక్కడ లేదు. ఎక్కడా లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. ఈనాడు లేదు, ముందునాడు లేదు, ఈ జన్మలో లేదు, ముందు జన్మలో లేదు, ఎక్కడా లేదు. ఈ 100 అంతా నీ హృదయంలో ఉంది. హృదయం అంటే మాంసం పిండం కాదు, మాంసంతో తయారు చేసిన పిండం కాదు అయ్యా హృదయం అంటే. నీకు నేననే తలంపు వస్తుంది కదా, దేహం నేననే తలంపు వస్తుంది కదా. ఆ తలంపు రావటానికి ఒక కేంద్రం ఉంది, ఒక కేంద్రం నుంచి వస్తుంది. ఆ కేంద్రంలోనే సుఖం ఉంది. అక్కడికి వెళ్ళవలసిందే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి మొలగవలసిందే, అక్కడ ఈది రావలసిందే, అక్కడ మొలకలు వేయవలసిందే. అక్కడ నువ్వు అనుకున్న చోట లేదు, నువ్వు అనుకున్న చోట అది లేదు, నువ్వు ఉందనుకున్నా లేదు. నువ్వు ఎక్కడైతే సుఖం ఉందనుకుంటున్నా అక్కడ లేదు, ఉందని నువ్వు అనుకున్నా లేదు. నువ్వు అనుకున్నంత మాత్రం చేయ ఇక్కడ ఉండదు. అంటే నువ్వు ఏం చేయాలి, సుఖం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళాలి. నువ్వు అనుకున్న చోట సుఖం లేదు అంటే సుఖం ఎక్కడ ఉంది, నువ్వు అక్కడ వెళ్ళటం నేర్చుకోవాలి. అందుకే సత్పురుషుల సహవాసం ఈ సత్సంగం వచ్చేయాలి. అందుకే సుఖం నువ్వు అనుకున్న చోట లేదు, సుఖం ఎక్కడైతే ఉంది అక్కడికి వెళ్తే నువ్వు అలవాటు చేసుకోవాలి. అది సుఖం ఎక్కడ ఉంది అక్కడికి నువ్వు వెళ్ళాలి. అందుకే నువ్వు అనుకున్న చోట సుఖం లేదు, సుఖం ఎక్కడైతే ఉందో నీవు దేహము నేనే తలంపుకి మూల తలంపు మూలంలోనే సుఖం ఉంది. మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు మూలంలోనే నారాయణుడు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అదే ఆధ్యాత్మిక హృదయం. అంత దూరం లోపలికి దిగాలి. దిగాలంటే వైరాగ్యం ఉండాలి, ఆత్మ బలం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, పుణ్య బలం ఉండాలి. పూర్వజన్మలో ఎంతో కొంత మనం సత్కర్మ చేసి నిన్ను కలిసి వస్తేనే కానీ అక్కడికి వెళ్ళాలి. మనకి పూర్వపుణ్య బలం ఉండాలి, పుణ్యబలం ఉండాలి, సాధనా బలం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఇవన్నిటితో పాటు ఈశ్వరుని దయ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ అంత దూరం వెళ్ళలేము. ఆ తోకలకి మనకి వెళ్తాము. తోకం ఏది? తోకం ఎలా వస్తుంది? వైరాగ్యం ఉంటే వస్తుంది. వైరాగ్యం లేదు, వైరాగ్యం లేని వాడు తోకం ఏంటి? అది ఎలా పెరుగుతుంది తోకం? వైరాగ్యం వల్ల, వైరాగ్యం వల్ల తోకం పెరుగుతుంది. ఆ తోకం పెరగటంలో లోపలికి మునిగే శక్తి వస్తుంది. మన హృదయంలో ఆ చైతన్యం ఎంత దూరంలో ఉందో, ఎంత లోతులో ఉందో, ఎంత లోపల ఉందో, అంత దూరంలోకి మనం వెళ్ళాలంటే, అంత లోతుకి మనం దిగాలంటే వైరాగ్యం లేకుండా దిగడం. ఆ వైరాగ్యం వల్ల అంత లోతుకి వెళ్ళదు. అంత లోతు పెడితేనే కానీ అక్కడ ఉన్న సుఖ సముద్రం, అక్కడ ఉన్న శాంతి సముద్రం, అక్కడ ఉన్న ఆనంద సముద్రం, ఆ జ్ఞాన గంగ మన చేతికి అందదు. నీ హృదయంలో ఉన్న జ్ఞాన గంగ నీకు దొరికే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ దేహ ప్రయత్నాన్ని బట్టి మంచి వస్తుంది, చెడు వస్తూ ఉంటుంది. గాలి వేసినప్పుడు చెట్టు యొక్క ఆకులు అటు ఇటు ఊగిసలాడతాయో. ఏ జన్మకు ఆ జన్మ నీకు జ్ఞానగంగలోకి వెళ్ళే వరకు ఏదో రకమైన బాధ, ఏదో రకమైన విరికి, ఏదో రకమైన వ్యాధం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ఆ జ్ఞానగంగలోకి వెళ్ళే వరకు దుఃఖరహిత స్థితిని పొందలేవు. దుఃఖరహిత స్థితి నీ హృదయంలో ఉంది. అక్కడికి వెళ్ళే వరకు నువ్వు ఏ జన్మలోనూ పొందలేవు. కోటి జన్మల తర్వాత కూడా నువ్వు అక్కడికి వెళ్ళేవనుకో, కోటి జన్మలో నేను దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ ఏది లేదు, ఎక్కడ ఏది లేదు, మనది ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అనుకోండి, ఎక్కడ ఉంది, ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుందని ఎప్పుడో వస్తుంది విచారణ చేస్తే అది ఈ రోజున సబ్జెక్ట్ రావచ్చు. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీరు రోజు అరగంట సేపు పుస్తకం చదివితే గంట సేపు మీ హృదయాన్ని చదవండి. మీరు ఇక్కడ మీరు ఒక గంట సేపు పుస్తకం చదువుతున్నారనుకోండి, 2 గంటలని మీ హృదయాన్ని చదవండి. అది నేర్చుకోవాలి. ఒకరు చేతకాలనుకోండి, చేతకాలని చేతకాలని నేర్చుకోవాలి. నేర్చుకుంటే ప్రతిదీ సాధ్యం. మనం బాగా నేర్చుకుంటే మన తెలియని సబ్జెక్టు కూడా వస్తుంది. నేర్చుకుంటే ఈ సబ్జెక్టు రాదని ఏమిటి, తెలియని సబ్జెక్టు కూడా వస్తుంది. మనం శ్రద్ధ పెట్టాలి అక్కడ. మీరు చదవండి, మీరు చదివిన పుస్తకాలు చదువుకోండి, మీ హృదయాన్ని కూడా చదువుకోండి, మీ మనస్సును కూడా చదువుకోండి. ఆ చదువు లేదనుకోండి, ఈ చదువు వల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదు. పుస్తకాలు చదవటం ఈ కంఠం యొక్క పై భాగం, హృదయాన్ని చదవటం కంఠం యొక్క లోపల భాగం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంటే బుద్ధికున్న ధైర్యం కానీ, బుద్ధికున్న విశ్వాసం కానీ, ఆ బలం కానీ మనకు లేదు. ఎవరిని దేవతలు పడకూడదు, ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ హృదయంలో ఒక అంటాడు. మనకు ఏదో సపోర్ట్ లేకుండా మనం ఉండలేం. ఇంటికి వెళ్ళిపో, డైరెక్ట్గా వెళ్ళిపో, ఎంటర్ అయిపో అంటాడు హార్ట్లో. ఎక్కడైతే ఆ సుఖ కేంద్రం ఉందో డైరెక్ట్గా వెళ్ళి ఎంటర్ అయిపో. ఇంకా నీకు దేవతల సహాయం కూడా అక్కడ ఆలయాన్ని పట్టుకో, డైరెక్ట్గా వెళ్ళిపో అంటాడు. మనకి ఎవడొకడు సపోర్ట్ ఉండాలి. అది బుద్ధుడికి సాధ్యం ఏంటి? డైరెక్ట్ వెళ్ళిపోయాడు, మధ్యవర్తుడు పని లేదు. మనం అసలు పెళ్లి దేరానికి వెళ్ళినప్పుడు నలుగురు మధ్యవర్తులు నేర్చుకెడతాం. మనకి ఏదో మధ్యవర్తులు మనకు తెలియని మాటలు ఆడు చెప్తూ ఉంటారు. అన్ని మాటలు ఒకసారి తెలియ మధ్యవర్తులు కొన్ని మాటలు వేసుకొస్తూ ఉంటారు. అది వ్యవహారానికి వెళ్ళినప్పుడే మనం నలుగురిని కూడా వేసుకెడతాం. అంటే అన్ని మాటలు మనం చెప్పగలం లేదని. ఎందుకంటే బుద్ధి డైరెక్ట్గా నీకు దేవతలు కూడా వద్దు, డైరెక్ట్గా వెళ్ళిపో ఉండు, అక్కడ లోపల ఉంది నీకు తెలియదు, లోపల ఉంది ఇంక ఇండిపెండెంట్గా వెళ్ళిపో అంటాడు. ఆ ధైర్యం మనకు తాగటండి. ఎవడో శివుడో కృష్ణుడో ఎవరో ఒకరు సపోర్ట్ పెట్టుకోవాల్సి వస్తుందమ్మా. అని డైరెక్ట్గా వెళ్ళిపో. అయినా అంత బలం లేదు, అంత ధైర్యం లేదు మనకి, అంత ఏకాగ్రత లేదు, అంత వైరాగ్యం లేదు. ఒక పరిమితులు లేని వైరాగ్యం బుద్ధుడు. డైరెక్ట్గా వెళ్ళి ఎంటర్ అయితే ఉంటాడు హార్ట్కి కూడా. అంత శక్తి మనకు లేదు, ఏదో సపోర్ట్లు ఉండాలి. అదే మధ్యవర్తులతో మీరు పని ఏంటి అంటాడు బుద్ధుడు. దానికి చాలా అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఉండాలి, ఒక పరిమితి లేని ధైర్యం ఉండాలి బుద్ధుడు. లేక మన లోపల ఎంటర్ అవ్వాలంటే ఆ శక్తి మనకు సరిపోదు. ఏదో ఉపాసన, రాముడో కృష్ణుడో ఎవరో ఒక శివుడో ఎవరో ఒకరిని, లేకపోతే గురువును ఎవరో ఒకరిని ఉపాసనగా పెట్టి మనం తరించాలి. భగవంతుని అంటాడు, నువ్వు గొర్రె మాంసం మేక మాంసం కోడి మాంసం తినటం కాదు అయ్యా, పాము మాంసం ఈ మాంసం తినటం కాదు, భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడనే సజీవమైన విశ్వాసం ఉంటే, భగవంతుడి పట్ల నీకు గౌరవం ఉంటే, భగవంతుడి పట్ల నీకున్న భక్తి నిజమైతే, నువ్వు కుక్క మాంసం తింటానికి అలవాటు పడ్డ సమాజం నిన్ను గౌరవిస్తున్నది భక్తిలో ఉన్న విశేషం అది అన్నాడు భాగవతం. గొర్రె మాంసము కోడి మాంసం కాదు, నువ్వు కుక్క మాంసం తింటానికి అలవాటు పడ్డా, భగవంతుడు లేనివాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఉంది, ఆయన పట్ల నీకున్న భక్తి నిజమైతే సమాజం అంతా నిన్ను గౌరవిస్తుంది, నేను ఎవడో ఆపి చేయలేడు అని భాగవతంలో వేదవ్యాసుడు రెండు చేతులు పాయకెత్తి చెప్తాడు. నారాయణుడికి నాలుగు చేతులు ఉన్నాయి, ఈ వ్యాసుడికి రెండు చేతులు ఉన్నాయి, కానీ చేతిలో తేడా, కానీ వ్యాసుడు కూడా నారాయణుడే, రెండు చేతులు పాయకెత్తి చెప్తాడు. నీకు భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే, భగవంతుడి ఉన్నాడైనటువంటి నమ్మకం నీకు పూర్తిగా ఉంటే, నువ్వు కుక్క మాంసం తింటానికి అలవాటు పడ్డ సమాజం చేత గౌరవించబడతావు నీ భక్తి వల్ల. కోడి మాంసం కాదు కుక్క మాంసం తింటానికి నువ్వు అలవాటు పడ్డా. ఇది భాగవతంలో వ్యాసుడు రాసిన వాక్యం. అంటే సజీవమైన విశ్వాసం, దేవుడనేవాడు ఒకడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఉన్నవాడు, ఒక అలవాడు కుక్క మాంసం తింటానికి అలవాటు పడ్డా, సమాజం చేత గౌరవించబడతాడు. ఆ భక్తి యొక్క ఉత్కృష్టత, భక్తి యొక్క ఉదాత్తత, భక్తి యొక్క ఔన్నత్యం చెప్పడానికి ఈ మాట భాగవతంలో వ్యాసుడు చెప్పాడు. అంటే విశ్వాసం అంత గొప్ప సుమ, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవాడు ఏనాటికైనా సమాజం చేత గౌరవించబడతాడు. ఒకవేళ వాడు దేహ ప్రారంభాన్ని బట్టి కుక్క మాంసం తింటానికి అలవాటు పడ్డా, అంటే విశ్వాసం యొక్క గొప్పతనం గురించి వేదవ్యాసుడు భాగవతంలో చెప్పాడు ఈ మాట. ఓం నమో నారాయణ నారాయణ నారాయణ. నువ్వు నేను లోకము పంచభూతాలు దేవతలు లోకాలు అన్నీ అక్కడి నుంచే వచ్చినాయా, నారాయణుడి నుంచి ప్రకృతి ఒక చోట నుంచి, నేను ఒక చోట నుంచి రాలేదు, ఆ అందరం అక్కడి నుంచి వచ్చు అంతా నారాయణుడే. ఓం నమో నారాయణాయ నారాయణాయ. మరి అంతా అక్కడి నుంచి వస్తే, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మాకు ఎందుకు తెలియటం లేదు, అదే భేదబుద్ధి కారణం. అహంకారం దారం చేసే పని చేయదు, సూర్యుడు చేసే పని చేస్తుంది. దుర్యోధనుడు ఉన్నాడని భగవంతుడికి తెలుసు, దుశ్శాసనుడు ఉన్నాడని భగవంతుడికి తెలుసు, కర్ణుడు ఉన్నాడని భగవంతుడికి తెలుసు, భగవంతుడికి తెలియకుండా వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ సృష్టి ప్రణాళికలు వాళ్ళు కూడా చేయవలసిన పని ఉంది. దుర్యోధనుడు ఉన్నట్టు భగవంతుడు